మనం ప్రార్థించక ముందు నేను దీన్ని చెప్పగలుగుతున్నాను. గత సాయంకాలము, అది గత సాయంకాలం అని నేను నమ్ముతాను, నేను ఒక స్త్రీతో అన్నాను, ఆ లావుతల కలిగిన బిడ్డకు మేము సూచనలనిచ్చిన ప్రకారం చేయండి, అది ముడుచుకుపోతుంది. మరియు ఆ బిడ్డ తల గత రాత్రి ఒక దారపు కొలత ప్రకారము 1.5 అంగుళములు ముడుచుకుపోయింది. కాబట్టి ఆ స్త్రీ ఆ బిడ్డను ఇప్పుడు ఇక్కడికి తెచ్చింది. ఇప్పుడు నేను దాన్ని చేసిన కారణమేమనగా, ఒక ఉద్దేశం కొరకు. చూడండి, తాకగలుగునట్లు ఏదైనా మీరు చూడగలిగినట్లయితే దాన్ని నమ్ముచూ ఉండుటకు అది మీ విశ్వాసమును పెంచుతుంది. కొన్నిసార్లు బహుశా ఆ వ్యక్తి పైకి లేచి 1-2 అడుగులు వేసి నీ చేతిని కలపమంటాను, లేక నీ వ్రేళ్లను ఆడించమంటాను. నేను దాన్ని ఎందుకు చేస్తానంటే, వాళ్ళు దాన్ని కొంచెం వేరుగా చేసి అది బాగ్గానే ఉన్నదని వారిని చూడనిచ్చుటకు. అది సంభవించబోట్లేదని వారు ఉద్రేకపడతారు, కాని అది అన్ని వేళ్లా సంభవిస్తూనే ఉన్నది. చూడండి, అది సంభవించవలసి ఉన్నది. ఇప్పుడు ఎంతమంది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునబడవలనని కోరుచున్నారు? ప్రభువా, దాన్ని దయచేయమని మీ చేతులను ఎత్తి చెప్పగలరా? మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కేవలము నమ్ము అను పాల్ రాడార్చే వ్రాయబడిన ఈ గొప్ప పాత పాటను సంఘము పాడుట వినుచుండగా, తన తండ్రి ద్వారా శిష్యులకు తేబడిన ఒక కుర్రవాణ్ణి గూర్చి మేము ఆలోచన చేస్తున్నాం. దయ్యములను వెడగొట్టుకు మరియు రోగులను బాగుచేయుటకు వారికి అధికారం ఇవ్వబడి, ఇంకా 10 దినములు కాకముందే శిష్యులు మూర్ఛల రోగి విషయంలో సంపూర్ణంగా ఓడిపోయి ఉన్నారు. ప్రభు వచ్చుటను వారు చూశారు, మరియు తండ్రి పరిగెత్తుకుని పోయి అతడు అన్నాడు, ప్రభువా, నా కుమారునిపై కనికరం చూపుము, నా కుమారుడు ఒక దెయ్యముతో నానా విధములుగా బాధపడుచున్నాడు. నీ శిష్యులొద్దకు అతన్ని తీసుకుని వచ్చాను, కాని వారు అతన్ని స్వస్థపరచలేకపోయారు. యేసు అన్నాడు, నీవు నమ్మినట్లయితే నేను చేయగలను, కేవలము నమ్ముము. ఓ దేవా, అప్పటి నుండి నీవు ఒక్క రవ్వంత మారలేదు. నీవు సరిగ్గా అదే ప్రేమగల తీయని దయగల దేవుడు అయి ఉన్నావు. అప్పుడు నీవు ఉండి ఉన్నట్లుగానే ఈ రోజున నీవు అలాగనే ఉన్నావు. మరియు ప్రభువా, ఆ తండ్రి వలె మాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని మేమును మొరపెడుచున్నాము. అది ఎంతో సూక్ష్మంగా ఉన్నది, దాని మీద తండ్రి మేము తడబడుచున్నాం. గత రాత్రి వాచి ఉన్న ఆ పురిను, ఆ ఎముక ముందు పొడుచుకుని వచ్చుటను, మరియు ఆ రంగుళము అది ముడుచుకుని పోటును చూచుటను బట్టి ఆ చిన్న బాల్ను ముట్టినందుకు మేము నీకు స్తుతులు వందనములు చెల్లించున్నాం తండ్రి. దాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞమై ఉన్నాము. మా వైద్యులు వారి పరిశోధనలో దాని గూర్చి ఏమీ వారి యొద్దలేదు, దాని గూర్చి వారు ఏమీ చేయలేరని మాకు తెలుసు. కాని నీవు ఇంకనూ దేవుడువై ఉన్నావు, అన్ని పరిస్థితులపై నీవు యజమానుడు తండ్రి. మేము నీకు వందనములు చెల్లిస్తాం. దేవుని యొక్క మహిమ కొరకు ప్రజలకు ఈ సాక్ష్యమును ఇక్కడ చూపుటకు, ఈ తల్లి యొక్క నమ్మకత్వం బట్టి, మాధుర్యతను బట్టి, మరియు ఆ దారమును ఈ పేపర్ పై ఉంచుటకు తిరిగి తెచ్చినందుకు నీకు వందనములు చెల్లించున్నాము. ఆమె చిన్న బిడ్డ నీ మహిమార్థమై సాధారణమైన బిడ్డగా జీవించునుగాక. తండ్రి, పైకెత్తబడిన ఆ చేతులను చూడండి, వారిలో ప్రతి ఒక్కరికి ఒక అవసరత ఉన్నది తండ్రి. నా చేయి కూడా ఎత్తబడింది, నాకును అవసరత ఉన్నది. మరియు ఇక్కడ ఎందరో నిజమైన అవసరతలో ఉన్నవారు, ఉత్తరం రూపంలో లేక ఈ పెట్టిలో వేసిన వారు అవసరతలో ఉన్నారు. ప్రభువా, ఈ రాత్రి ప్రతి ఒక్కరి విన్నపము నెరవేరునుగాక. నీవేదైనా చెప్పినప్పుడు అది ముగించబడి ఉన్నదని వారు ఆ తల్లి యొక్క సాక్ష్యమును మాదిరిగా చూపుటకై తీసుకుందరుగాక. మేము చేయవలసిందంతా దాన్ని స్వీకరించి దానిపై పనిచేయుటయే, అది ఒక ముగించబడిన కార్యమై ఉన్నది. ప్రభువా, ఈ ఉత్తరములలోని మనవులను దయచేయం, వారిక్కడ ఉంచిన చేతి రుమాళ్లను దీవించండి, వారు స్వస్థపడుదురుగాక. తండ్రి, తమ చేతులను ఎత్తిన ప్రతి వ్యక్తిని హృదయవాంఛను దయచేయము. యేసు నామములో దాన్ని అడుగుచున్నాము, ఆమెన్. మీరు కూర్చొనవచ్చును. ఆ స్త్రీ తీసుకుని వచ్చిన దారమును నేను మీకు చూపుకూర్చున్నాను. నీవు అక్కడే ఉన్నావు. గత రాత్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మనకు వాగ్దానం చేసినట్టుగా ఆ బిడ్డ యొక్క తల లావు తగ్గి కుదించుకుపోయింది. అది అద్భుతం కాదా? కాబట్టి అది మనం ఎంతగానో నమ్ముటకు ధైర్యమును మరియు విశ్వాసమును ఇస్తుంది. ఇప్పుడు మార్కు సువార్త పదకొండవ అధ్యాయము 23వ వచనంలో ఆ చెట్టుతో ఆయన మాట్లాడినప్పుడు, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక. ఆయన బయటకు బిగ్గరగా కేకలు వేయకపోవచ్చు. ఎందుచేత? నిజానికి దాని గూర్చి ఆయన ఎంతో తేలిగ్గా ఉన్నాడు. చివరికి ఆయన శిష్యులు వారిలో ఒకరు ఆయన మాట విన్నారు. ఆ మోత్సర వ్యాధి గల కురవాడిని ప్రభువైన యేసునందుకు తెచ్చినప్పుడు, బహుశా ఆ కురవాడికి అతి కఠినమైన మోత్సలు వచ్చినవి. అతడు నేల మీద చచ్చిన వాని వలె పడి ఉండెను. కాని ఆ అపొస్తలుల కంటే ఎక్కువగా ఉన్నతమైన విశ్వాసమును కలిగి ఉన్న వాణ్ణి అతడు కలుసుకున్నాడని అతడు గ్రహించాడు. దైవిక స్వస్థతను నమ్మనివారు ఎవరైనా ఒకరిని దీన్ని గమనించాలని నేను కోరుచున్నాను. దయ్యములను వెడగొట్టుకు యేసు వారికి శక్తినిచ్చి ఉన్నాడు. కాని వారు తప్పిపోయారు. శక్తి తప్పిపోలేదు, కాని వారు తప్పిపోయారు. మేమెందుకు దాన్ని వెళ్లగొట్టలేకపోయామన్నారు. యేసు అన్నాడు, మీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి. సంఘం ఇంకను శక్తిని కలిగి ఉన్నది. ఎన్నడు దేవుడు ఆయన శక్తిని సంఘము నుండి తీసివేయలేదు. కాని సంఘము దానిపై పనిచేయటకు తగినంత విశ్వాసమును కలిగి ఉండలేదు. అంతమట్టుకే అది అంత సూక్ష్మమైనది. కొన్నిసార్లు ఎందుకు దాన్ని చిక్కుగా చేస్తారు? అయితే సువార్తను ఎంత సూక్ష్మంగా మీరు చేస్తారో, దానితో మీరు సూక్ష్మంగా వచ్చినప్పుడు అంత ఎక్కువ యథార్థతను మీరు కలిగి ఉంటారు. దేవుడు ఆ రీతిగా చెప్పి ఉన్నాడు. అది దాన్ని పరిష్కరిస్తుంది, మరియు దాన్ని సరిగ్గా నమ్మి ముందుకు వెళ్ళుము. నీ పండ్లు ఎవరనూ తినకుందురుగాక అని ఆయన చెప్పినప్పుడు, ఎందుచేత? ఆకులు ఉండవలసినంత చక్కగా అవి ఇది వరకు ఉన్నంత తేటగా ఉన్నవి. బెరడును అలాగే కనపడింది, కాని నేలలో నుండి క్రింది వేరుల్లో జీవము ఎండిపోటు ప్రారంభమైంది. కాబట్టి అది ఏ విధమైన వ్యాధి మీదైనను, క్యాన్సర్తోనూ అది అలాగనే ఉన్నది. నీవు ఆలోచించినప్పుడు, నీవు దేవుని యొక్క వాక్యమును అంగీకరించగలిగినప్పుడు క్రింద లోతుల్లోని వేరులలో ఇంకా క్యాన్సర్ అక్కడ ఉండవచ్చును. నీ చెయ్యి ఉండవలసినంత కొరుకుగా ఉండవచ్చు. అది దైవిక స్వస్థతతో చేయనది ఏమీ లేదు. అదే నీవు నమ్మగలిగినట్లయితే చూడండి, క్రింద ఎక్కడో అది ఇదివరకే పనిచేటుకు వెళ్ళింది. ఏసన్నాడు, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడుమని చెప్పి తన హృదయంలో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడ్ల నీవు చెప్పిన దాన్ని పొందవచ్చును. అది ప్రేమగా లేదా? అది ఎవరి యొద్ద నుండి వస్తుంది? ఎవరి మాటలు? దేవుని కుమారుని మాటలు. భూమి ఆకాశములు గతించును, కాని నా మాటలెన్నడూ గతించవు. ఇప్పుడు నీవు దాన్ని చేయగలిగే ఒకే మార్గము, నీవు సరైన లక్ష్యమును మరియు ఉద్దేశమును కలిగి ఉండవలసి ఉన్నావు. ఇప్పుడు నేను బయటకు వెళ్లి నేను ఈ కొండని కదిలించగలను అని పర్వతమా కదిలిపోమంటే అది కదలదు, నిశ్చయముగా కదలదు. నేను ఏమి కలిగి ఉన్నను లెక్క కాదు, అది తప్పక. మొదటగా అది దేవుని చిత్తంగా ఉండవలసి ఉన్నది. ఆ కారణం బట్టియే సాధారణంగా ప్రార్థనా వరుసల్లో నేను అతి కఠినమైన దాన్ని పొందుతాను. కారణము, అది ఏదో ఆ వరుస గుండా వెళ్ళినది, మరియు అక్కడే నీవు దాన్ని వెనుక పొందుతావు. కాని చూడు, నీవు ఒప్పుకొనని పాపమును కలిగి ఉన్నట్లయితే ఆ దురాత్మను వెళ్ళిపోమ్మని అడుగుటకు ముందు ఆ సందర్భంలో నీవు ఎన్నడైనా గమనించావా? ఆ సందర్భంలో ఆ జీవితంలో ఏదైనా అడ్డగించున్నది ఉన్నదా అని నేను నిశ్చయంతో గమనిస్తాను. చూడండి, కారణమేమనగా గుర్తుంచుకోండి, ఈ వరముల మీద నీవు వాటితో ఇబ్బందిలో పడతావు. మీకు గుర్తున్నదా, దేవుడు ఒకసారి ఒక మనిషిని ప్రవక్తగా చేశాడు. అతడే మోషే. మరియు అక్కడికి వెళ్లి ఆ బండతో మాట్లాడమని అతనితో ఆయన చెప్పాడు. ప్రవక్త ఎంతో ఉద్రేకభరితుడై వెళ్లి ఆ బండను కొట్టాడు. ఆయన రెండవసారి చనిపోవలసి ఉన్నదని, లేక రెండవసారి కొట్టబడవలసి ఉన్నదని, అది క్రీస్తు యొక్క బలహీనతను మాట్లాడుచున్నది. దాన్ని తెచ్చుటకు ఆయన శక్తిని కలిగి ఉండెను, కాని అది దేవుని యొక్క చిత్తమై ఉండలేదు. ఎలీషా వారి చుట్టూ వెళ్ళుట అది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని నేను ఎన్నడూ నమ్మలేదు. ఎలియనగా ఆ పిల్లలు అతడు ఓడివాడని ఆట పట్టించుండిరి. అతడు తప్పక దాన్ని చేస్తాడని నేను తలంచను. కాని అతడు ఓ ప్రవక్త అయ్యున్నాడు, మరియు కోపగించి ఆ పిల్లలను శపించాడు. మరియు రెండు ఆడు ఎలుగు బొంట్లు 42 అమాయకులైన పిల్లలను చంపినవి. చూడండి, కాని అతడు దాన్ని తప్పకుండా చేశాడని నేను నమ్మను. ఆయన తన సంఘమును శక్తితో ఉంచుటకు ముందు దేవుడు ఆయన సంఘము ఆ శక్తితో ఏం చేస్తుందో చూడాలని ఆయన ప్రయత్నించున్నాడు. వచ్చేసారి బహుశా ప్రభుత్వమైన ఏళ్ళ నేను తిరిగి వచ్చినప్పుడు దాని మీద మనము ఎక్కువ సమయమును గడుపుదాము. సంభవించుటకు నిర్ణయించబడిన దానిపై మరియు అప్పుడు దాన్ని గూర్చి మనం ఎక్కువ తెలుసుకుంటాము. అయితే నీవు మాటను మాట్లాడినట్లయితే, ప్రభువా నేను నమ్ముచున్నాను అని చెప్పు. నీ హృదయంలో దాన్ని సందేహించవద్దు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుందాము, నేను ఒక లోయలో ఉన్నాను, లక్షల మందికి బోధించున్నాను, కాని ఆ పర్వతమున కావల ఒక 100 మంది చిన్న గుంపు ప్రజలున్నారు, మరియు వారు క్రీస్తుని ఎరుగని స్థితిలో చనిపోతున్నారు. నేనిక్కడ బోధించుటకు 10 లక్షల మంది ఉన్నారు, కాని ఇంకను ఏదో నా హృదయంలో నుండి చెబుతుంది, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ల యొద్దకు వెళ్ళు, వారు నశించిపోతున్నారు, నాకై నేనుగా వెళ్ళుట నాకిష్టం లేదు, కాని ఇంకను అక్కడ నాలో ఏదో ఉన్నది. అలాగైతే అప్పుడది దేవుడు కదులుచున్నాడు. అక్కడికి వెళ్ళుటలో నీ ఉద్దేశం ఏమిటి? అక్కడికి వెళ్ళుటకు నీ ఉద్దేశం ఏమిటో చూడు. నీ స్వార్థం కొరకు కాదు. ఇప్పుడు నేను ఇలాగన్నట్లయితే, మంచిది, అక్కడికి వెళ్ళుటకు నాకు ఉద్దేశం ఉన్నది, సరైనదే, కాని అప్పుడు నేను ఆ పైకి వెళ్లాను, మరియు అక్కడ ఒక కొండ ఉన్నది. నేనంటాను, నేను ఆ కొండ దాటి వెళ్లి ఆ 100 మందిని రక్షించినట్లయితే ఒక రోజున వారక్కడ నాకు ఒక స్తూపంను కలిగి ఉంటారు. బెన్హాం సోదరుడా, అది గొప్ప పరిచర్య. ఇప్పుడు నా ఉద్దేశం సరైంది కాదు, ఆ కొండ పడదు, లేదండి, కాని నా ఉద్దేశము మరియు నా లక్ష్యము సరైనదైనప్పుడు, మరియు దేవుడు నా హృదయంలో ఉండి నన్ను నడిపించున్నాడు, నేను కొండపైకి, కొండ చుట్టూ, కొండ క్రిందికి వెళ్లి నేనంటాను, కొండ కదులు. నేను ఆ మాట చెప్పినప్పుడు ఇంకా ఎంత మాత్రము అది లేదు. సరైన హృదయముతో నేను ఆత్మ ద్వారా నడిపింపబడి దేవుని చిత్తంలో ఉన్నప్పుడు అక్కడ ఓ చెంచా నిండుగా కంటే ఎక్కువగా కాకుండా ఆ కొండ క్రిందకు పడిపోతూ ఉండవచ్చు, కాని అది పడిపోయే మార్గంలో ఉన్నది. తర్వాత రోజు బహుశా అది 2 కిలోలు పడిపోవచ్చు, మరలా తర్వాత రోజు 1 పావు టన్ను పడిపోవచ్చు, మరలా 1 నెలకు 5 టన్నులు పడిపోతుంది. దాని సంగతి ఏమిటి? ఇంకనూ నీవు కనీసం దాన్ని చూడలేదు. అయితే అది కదులుచున్నది, దాని దారిలో ఉన్నది. నేను తిన్నగా అక్కడే నిలబడి అది సంభవించటం చూస్తాను. కారణము, దేవుడు ఆ రీతిగా చెప్పాడు, మరియు అది దాన్ని పరిష్కరిస్తుంది. అక్కడ ఉన్న నీ తల్లిని గూర్చి నీవు దాన్నే తలంచదువా? మంచిది, నీవు దాన్ని తలంచినట్లయితే ఆమె బాగుపడుతుంది. మంచిది, నీవు దాన్ని కేవలము నమ్మినట్లయితే మాటను మాట్లాడి సరిగ్గా దానితో నిలిచిండుము. చూడండి, కేవలము నమ్ము, దానితో వ్రేలాడుము, అది నిత్యజీవమైనది. ఇప్పుడు రేపు మధ్యాహ్నము ఈ రాత్రి నేను బిల్లీతో చెప్పాను కొంచెము ప్రార్థనా కార్డులను తీసివేయమని, ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నాను. నేను సత్యము ఒప్పుకొనుచున్నాను, జనవరి మాసం నుండి విదేశములకు వెళ్ళొచ్చు తిరిగి వస్తున్నాను, చిన్నగా ఇంటి వద్ద ఇప్పుడు ఫినిక్స్ లో ఉన్నాను, మళ్లీ వెనక్కి అంతా పరిపూర్ణంగా ఆ వివేచన వరము. చివరకు నేను ఎక్కడ నిలబడి ఉన్నానో కొన్నిసార్లు నాకు తెలియదు, అది సరిగ్గా నన్ను కొరడాలతో కొట్టివేసినట్లున్నది. అలాగైతే నేను విడిచి వెళ్లాలి. సోదరులైన మీరు మరికొన్ని దినములు మీతో ఉండమని ఆహ్వానించారు, దాన్ని నేనెంతో మెచ్చుకుంటాను. నిశ్చయంగా ఒక అద్భుతమైన సేవకుల గుంపు ఇక్కడ ఉన్నదని నేను నిశ్చయంగా ఆలోచిస్తాను. మన సహవాసం కొరకు మరికొంచెం ఎక్కువ సమయము ఉంటే బాగుంటుంది. ప్రభు చిత్తమైన ఏళ్ల నేనెప్పుడో తిరిగి వస్తాను. ఏమీ మిగలకుండా ఒక సంఘము నుండి మరొక సంఘం దర్శిస్తూ పట్టణమంతా చుట్టివేసి మీ అందరిని దర్శిస్తాను. దాన్ని చేయుట నాకు సంతోషము. దేవుని యొక్క రాజ్యం కొరకు సహాయపట్టుకు మీరు కోరినది ఏదైనను, నేను చేయగలిగినది ఏదైనను చేస్తాను. మరలా ఏదో సమయంలో తిరిగి వచ్చి మీతో కలిసి చక్కని మంచి కూటములు ఎక్కడో కలిగి ఉందాం. సోదరులారా, గుర్తుంచుకోండి, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ ఒక్క విషయము నిశ్చయము, మరియు మీరందరూ నా కొరకు ప్రార్థించమని కోరుచున్నాను. రేపు రాత్రి ఈ పట్టణమంతటా చక్కని సంగములలో వివిధమైన సంఘ కూటములున్నవి. ఇప్పుడు ఇక్కడ జెఫర్సన్ నుండి వచ్చిన కొన్ని గుంపులు వారు నా స్నేహితుల్లో కొందరు, నా సంఘ ధర్మకర్తల్లో ఒకరు సోదరుడు ఫ్రెడ్ సాత్మన్ ఇక్కడ ఉన్నాడు. కుటుంబంలో ఎన్నడూ నేను అతను చూడలేకపోయాను. సోదరుడా, జెఫర్సన్ విల్ నుండి వచ్చిన నా స్నేహితుల్లో అనేక మంది, నా సెక్రటరీ, అనేకరు ఇక్కడ కూటంలో ఎక్కడో ఉన్నారు, ఇంకా నేను వారిని చూసి ఉండలేదు. సోదరులారా, ఇక్కడ ఈ పట్టణంలో కొన్ని చక్కని సంగములున్నవి. యాత్రికులైన మీరందరూ రేపు ఈ సంగములలో ఒక దానికి వెళ్ళండి, వాళ్ళు మీకు మేలు చేస్తారు, నాకు ఆ నిశ్చయత ఉన్నది. అక్కడ ఉన్న సోదరులు ఈ రకమైన పరిచర్యనే వారు నమ్ముతారు. ఆ కారణం బట్టియే వారిక్కడ వేదిక మీద ఆ కింద స్థలముల్లో కూర్చున్నారు. కారణము, వారు దాన్ని నమ్ముతారు, మరియు ఆ మనుషులను నేను మెచ్చుకుంటాను. ప్రభువా, ఈ కూటములకు ఇక్కడ పరిచయం చేసిన సంపూర్ణ సువార్త వ్యాపారస్తుడి యొక్క కూటమిని దీవించండి. అది నిజము. నేను నమ్ముతాను వారే ఈ కూటములను ఇక్కడ భరించి ఉన్నారు. వారి స్పాన్సర్స్ తో అనేకులు ఎదుకు నేను వెళ్లలేను. కారణమేమనగా, అనేక సార్లు మనము తప్పక ఎలాగునుండాలి అనే చిన్న చిన్న భేదములు, ఒకరు ఒక విధంగా మరొకరు మరొక విధంగా నమ్మటం, ఆ పాత గాయముల నుండి ఒక చిన్న ఘర్షణ ఏర్పడింది. అది తప్పక ఈ సమయమునకు మానిపోవాలి. నేను సంపూర్ణ సువార్త సేవకులను కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ రకమైన సహాయము దాన్ని ముడివేస్తుంది. మేము ఏకమవుతాము మరియు మనము అందరము కలిసి నిజమైన సహవాసమును కలిగి ఉంటాము. అవి నిజమైన మంచి సమయములు. మేము దాన్ని మెచ్చుకుంటాము. దేవుడు ఆ కూటమిని దీవించునుగాక. ఒక ఉద్దేశం కొరకు ప్రభు దాన్ని లేపి ఉన్నాడు. నేను నమ్ముతాను. తరువాత మొన్నటి దినమున సోదరుడు ఓరల్ రాబర్ట్స్ యొక్క స్థలమును చూసే అవకాశం నాకు దొరికింది. అయ్యో, ఎలాంటి గంభీరమైన స్థలము, ఎలాంటి చక్కని స్థలము! అది పెంతకోస్తుకు ఒక జ్ఞాపక చిహ్నంగా ఉన్నది. తరువాత నేను సోదరుడు టామీ ఆస్బర్న్ యొద్దకు వెళ్లాను. మరొక అద్భుతమైన స్థలము, ఒక అద్భుతమైన దైవజనుడు. సోదరుడు టామీ మరియు నేను, సోదరు ఓరల్ కూడా, మేము సన్నిహితమైన సోదరులము. మేము ఒకరినొకరు ప్రేమిస్తాము మరియు దేవుని యొక్క రాజ్యం కొరకు, ప్రజల కొరకు మేము చేయగలిగిన శ్రేష్టమైన పని చేయుటకు ప్రయత్నం చేస్తున్నాము. మీరు కలిగి ఉన్న ఈ చక్కని మనుషుల మధ్య, ఈ పట్టణంలో మీరు ఆ మనుషులను కలిగి ఉంటుని బట్టి నేను నిశ్చయంగా మెచ్చుకుంటాను. గొర్రెలైన మీరు అద్భుతమైన గొర్రెల కాపరులను కలిగి ఉన్నారు. అది నాకు ఇష్టమని నేను చెబుతాను. మీ అందరితో ప్రభు ఉండుట కొనసాగాలని నా ప్రార్థన అయి ఉన్నది. రేపు మధ్యాహ్నము సోదరులారా, ఏ సమయంలో కుటుంబం ఆరంభమవుతుంది? 2:30 గంటలకు. అయితే మీరు 1 గంట లేక 1:30కు మీరు తప్పకిక్కడ ఉండాలి. ఆ ప్రకారము వారు ఇతర కూటములకు ఆటంకంగా ఉండరు. ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ కూటముల యొక్క కొన్ని పుస్తకములు, చిత్రములు మరియు టేపులు ఉన్నవని ఇదివరకే పిల్లలు మీకు చెప్పలేదా? వారు వాటిని అమ్ముతారు. అయితే రేపు సబాతు దినము, ఆదివారం కాబట్టి వాటిని మేము అమ్మము. వృద్ధ తండ్రి అయిన బాస్వత్ చెబుతూ ఉండేవాడు, ఓ బ్రన్హాం సోదరుడా, అక్కడ నీవు తప్పై ఉన్నావు. అయితే ఆ విధంగానే నేను భావిస్తాను. చూడండి, నా భావన, నీకు ఒకటి అవసరమైతే వారు నీకు ఒకటిస్తారు, కానీ ఆదివారం మేము అమ్మం. లేదు, అంతవరకే. నేను దాన్ని నమ్మినట్లయితే నేను తప్పక దాన్ని జీవించాలి. నాకై నేనుగా తప్పక దాన్ని జీవించాలి. మీరు చూడండి, నా ఒప్పుకోలుతో నేను తప్పక జీవించాలి. లేక మీరు దాన్ని ఇంటికి పంపండి. ఆ స్థలంలో మీరు దాన్ని పొందండి. ఇప్పుడు ఈ రాత్రి ఓ అక్కడ ఏదైనా చేయవలసిన పని ఉన్నా, లేక మరి ఏదైనా, లేక ఈ దినపు ప్రయాసలు, వాటన్నిటిని మనం మర్చిపోదాం. మనం సమస్తమును పక్కకు పెట్టి ఆయన వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో కొన్ని నిమిషములు వాక్యంలోని చూద్దాం. మరియు ఈ రాత్రి చాలా గొప్ప దీవెనలు దేవుడు మనకి ఇవ్వాలని నేను ప్రార్థిస్తాను. జనే, నా కొరకు ఆమెను అపహరించగలవా? నా కొరకు ఆ చిన్న పాపను అపహరించగలవా? ఆమె ఒక చక్కనదిగా లేదా? నీవు నాతో ఇంటికి వచ్చి ఇంత ఎత్తులో నా చిన్న శారాతో ఆడుకుంటావా? ఓ, నీకిష్టము, నాకును అది ఇష్టమే. ఆమె సరిగ్గా నీ పరిమాణంలో ఉన్నది మరియు ఆమె డాడీ యొక్క చిన్న కూతురు. నేను పందెం కాస్తాను, నీవును నీ డాడీని ప్రేమిస్తావు. అమ్మా, కాదా, ఓ నిశ్చయంగా నువ్వు ప్రేమిస్తావు. ఎంతో చక్కని చిన్న బాలిక. నేను ఇక్కడ కూర్చుని ఆమె వైపు చూస్తున్నాను. చిన్న నేత్రములు దుప్పట్లో కాలిపోయిన 2 రంధ్రములు వలె ఉన్నాయి. చిన్న గోధుమ రంగు వెంట్రుకలు. చిన్నపిల్లలంటే నాకిష్టం. ఇంటి యొద్ద నాకు 2 చిన్న బాలికలున్నారు. వారిలో ఒకరు రిబ్కా, మరొకరు శారా. కొద్ది కాలం క్రితం నేను దూరంలో ఉన్నాను. మీకు తెలుసా, వారిద్దరూ డాడీ యొక్క చిన్న కూతుర్లు. నేను వారిని ప్రేమిస్తాను. వారి లోనికి రాగానే నేను వారిని బాగా హత్తుకుంటాను. కేవలము వెక్కి దానికి ఎంతో లావుగా ఉంది. నేను ఎంత లావుగా ఉన్నానో ఆమెను అంత లావుగా ఉంది. ఇప్పుడు ఆమె నా వీపును విరుగ్గొడుతుంది. కాని ఎలాగైనను ఆమె ఇంకను డాడీ యొక్క చిన్న కూతురు. ఇప్పుడు 1 సంవత్సరం పాటు పబ్లిక్ స్కూల్ నుండి దూరంగా ఎక్కడో బైబిల్ స్కూల్ కు ఆమెను పంపాలి. మీకు తెలుసా, వాళ్లు డాడీ ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. నేను కుటుంబం కొరకు బయట ఉన్నాను. రేపు రాత్రి నేను ఇంటికి వచ్చే వరకు అర్ధరాత్రి దాకా వాళ్లు నా కొరకు కనిపెడతారు. కాబట్టి 3 లేక 4 గంటల సమయంలో ఎంతో పెందలకడ నేను ఇంటికి వచ్చాను. తల్లి తలుపు దగ్గరకు వచ్చి నన్ను లోనికి రానిచ్చింది. నేనెంతో అలసిపోయి సమస్యలిపోయాను. ఇక్కడ వేదిక మీద అభిషేకించబడినప్పుడు అది చక్కగా ఉంటుంది, కానీ ఒకసారి అది నిన్ను విడిచిపెట్టగానే అప్పుడే నీవు ఇబ్బందిలో పడతావు. ఎనడైనా మీలో ఎంతమందికి అది తెలుసు? ఎందుచేత? నిశ్చయంగా చేస్తుంది. చూడండి, ఏలియా కొండ మీదకెక్కి ఆకాశం నుండి అగ్ని పిలిచాడు, ఆకాశం నుండి వర్షమును పిలిచాడు, మరియు ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు 40 రోజులు అతడు అరణ్యంలో తిరుగులాడాడు, మరియు దేవుడు అతన్ని ఎక్కడో ఒక గుహలో కనుగొని వెనుకకు లాగాడు. యోనా అతడు వెళ్లి 3 రాత్రింబవళ్లు తిమింగలం కడుపులో నివసిస్తాడు. అది అతను మరలా ఒడ్డున కక్కినప్పుడు అతడు చుట్టూ బోధించుటకు వెళ్లాడు. మొత్తం పట్టణం పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చింది, మరియు ఆ అభిషేకం అతను విడిచిపెట్టినప్పుడు అతడు కొండ శిఖరం మీదకు వెళ్లి తన ప్రాణమును తీసుకోమని దేవుణ్ణి అడిగాడు. చూడండి, ఈ మధ్యనే నేను విలియం కాపర్ సమాధి ప్రక్కన నిలబడ్డాను. అతడే మనం పర్వరాత్రి భోజనం సమయంలో పాడే ప్రఖ్యాతిగాంచిన కీర్తన వ్రాసింది. అక్కడ రక్తంతో నింపబడిన ఊట ఉన్నది, ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి తీయబడింది, అక్కడే పాపులు ఆ ప్రవాహం కింద మునుగుతారు. అతనికి ఏమి సంభవించిందో ఎనడైనా మీరు విన్నారా? దాని నుండి అతన్ని ప్రేరేపణ విడిచిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుకు అతడు ఒక నదిని కనుగొట్టుకు ప్రయత్నించాడు. నేను తిన్నగా నా పాత కెంటక్కీ గృహం దగ్గరగా అతని పరకగా జీవించాను. స్టెఫెన్ ఫాస్టర్ అమెరికాకు అత్యంత ప్రసిద్ధిగాంచిన యుగుల గీతములనిచ్చాడు. ఆ ప్రేరేపణలోనికి వెళ్లి అతడు పాటను వ్రాసిన తర్వాత అతడు దానిలో నుండి బయటకు వచ్చి బాగా త్రాగేవాడు. చివరగా తన పనివాణ్ణి పిలిచి ఒక కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన పరిధి గుండా జీవించిన ప్రజలు ఎలాంటి వాటి గుండా వెళతారో ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ నీ ఒక కొండను కదిలించగలిగినట్లుగా ఉంటావు, కానీ అభిషేకం నిన్ను విడిచిపెట్టనియ్యి. నీవు ద్వారము గుండా నడిచి వస్తావు. నిన్ను పట్టుకున్నట్టుకు అక్కడ ఎవరూ లేనట్లయితే చూడు. తర్వాత బహుశా కొన్ని గంటల వరకు కనీసము నీవెక్కడున్నావో అని ఆశ్చర్యపోతావు. అప్పుడు రాత్రి తర్వాత రాత్రి నీ నుండి శ్రేష్టమైన దాన్ని అది తీసుకుంటుంది. నేను చిన్న శారా మరియు రిబ్కాను గురించి చెబుతాను. కాబట్టి తరువాత రోజు ఉదయమున నేను నిద్రపోలేకపోయాను. నేను మేల్కొని కుర్చీలో కూర్చున్నాను. కొద్దిసేపటికి బెక్కి పెద్దయినందున శారా కంటే పొడవైన కాళ్లను కలిగి ఉన్నందున మేల్కొని మంచం మీద నుండి దూకి ఆమె ఇంట్లో పరిగెత్తవలసినంత వేగంగా పరిగెత్తుకుంటూ తన సహోదరుని లేపకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె డాడీ డాడీ అంటుంది. నేను ఒక కాలును చాపి ఉన్నాను. ఆమె ఒక్కసారిగా ఎగిరి దూకి ఎంతో చక్కగా నిలదొక్కుని ఉంది. మీకు తెలుసా, ఒక విధంగా అధునాతన సంఘం వలె ఆమె ఎంతో దీర్ఘకాలము ఎన్నో 100 సంవత్సరముల నుండి ఆటలో ఉన్నది. ఆమె చక్కగా తను తాను నిలుపుకొనగలదు. ఆమె తన చేతులను నా పై ఉంచి ఓ నా డాడీ నా డాడీ అన్నది. చిన్న శారా మేల్కొని బాగా అల్లరి చేస్తున్నది. మంచిది, మీ పిల్లలు అలాగ చేస్తారో లేదో నాకు తెలియదు, కాని నా పిల్లలు చేస్తారు. చిన్నది పెద్దది వాడి నువ్వు వేసుకుంటుంది. కాబట్టి శారా వెక్కి యొక్క పజామాలు వేసుకుంది. మీకు తెలుసా, తాళ్లు అంత పొడవుగా ఉన్నాయి. ఈ చిన్న పుట్టి వ్యక్తి తడబడుచు తూరిపోవచ్చు ఇక్కడికి వచ్చింది. ఆమె కొంచెము ఆలస్యంగా అక్కడికి వచ్చింది. కాబట్టి వెక్కి చుట్టూ తిరిగి ఇలా అంది, నా సహోదరు అయిన శారా, నేను నీకు కూడా చెప్పుకూర్చున్నాను. నేను ముందు ఇక్కడికి వచ్చాను, అంతా నాదే. కాబట్టి డాడీది అంతా నాదే, నీకు ఏమీ మిగలలేదు. కొందరు ప్రజలు ఆ విధంగానే మతమును గూర్చి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. అది కాదా? అది నిజము. దీనమైన చిన్న శారా తన చిన్న పెదవును విరిచి మరియు తన చిన్న నల్లని కన్నులతో నా వైపు చూసింది. ఆమె ఏడవటం ప్రారంభించింది. బెక్కి తన చెంపను నా కానించి నన్ను హత్తుకునుచున్నది. నేను ఆమెను ప్రేమిస్తాను. శారా నడిచి వెళ్లిపోటు ప్రారంభించింది. కారణము, డాడీనంతా బెక్కి కలిగి ఉన్నది. నా మరొక మోకాలు ఆమె వైపు ఆ రీతిగా కదిలించగా ఆమె ముందుకు దూకుతూ వచ్చి తిన్నగా పైకి ప్రోత్సహించబడినదై నా మోకాలు పైకి దూకి కూర్చుంది. ఆమె ఎక్కువసేపు నా చుట్టూ ఉండలేదు, మరియు ఆమె కాళ్లు కనీసము నేలం తాకలేదు. ఆమె ఒక రకంగా తప్పుటడుగులు వేసింది. బహుశా నావలే చిన్న తప్పుటడుగు. మీకు తెలుసా, ఆమె కనీసం నేలను తాకలేకపోయింది. మీకు తెలుసా, ఆమె ఒక పెద్ద శాఖ అయి ఉండలేదు. కాబట్టి ఆమె స్థిరమైన నేలపైకి దిగలేకపోయింది. ఎక్కువసేపు ఆమె నా చుట్టూ ఉండలేకపోయింది. కాబట్టి ఆమె ఒక రకంగా తప్పటడుగులు వేస్తూ ఉండగా ఈ రీతిగా నా రెండు చేతులను ఆమె చుట్టూ వేసి నాకు దగ్గరగా ఆమెను హత్తుకున్నాను. ఆమె తన చిన్న నల్లని కనులు మెరైనట్లుగా చూసి రిబ్కా వైపు తిరిగి చూసింది. రిబ్కా, నా సహోదరి, అది నిజం కావచ్చు. నీవు డాడీనంతా కలిగి ఉన్నావు, కాని నీవొక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే నా మొత్తాన్ని డాడీ కలిగి ఉన్నాడన్నది. కాబట్టి నా మొత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆ పైన పెద్ద పెద్ద వాటిని ఉంచుటకు నాకు విద్య లేదు, కాని నేను ఆయన్ని ఎరిగినంత కాలము ఆయన నా మొత్తాన్ని కలిగి ఉన్నాడు. నా తప్పటడుగులతో ఆయన తన రెండు హస్తములను నా చుట్టూ వేయనీయండి, అది నన్ను సంతోషింపు చేస్తుంది. మంచిది, మనం వాక్యమును తెరవక మునుపు ఆయనకు మరొక చిన్న మాటతో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు పర్లోక తండ్రి, మేము కూడా పిల్లలమేనని గ్రహించున్నాము. నీ ప్రేమ మాతో ఉండాలి, మాతో నీవు ఆరాధించబడాలి. మేము నిన్ను ఆరాధించుండగా నీవు మమ్మను ప్రేమిస్తావు, నీ చేతుల్లో మమ్మను ఎత్తిపట్టుకుంటావు, మరియు నీ పరిశుద్ధాత్మను క్రిందికి పంపండి. నీవు మా తండ్రివని, నీవు జీవించున్నావని మాకు తెలియచేయండి. నీకు ఎన్నో కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మను మా యొద్దకు రానిమ్ము. ప్రభువా, ప్రతి హృదయమును ప్రేమించండి, మాకు తాజా ఆశీర్వాదమునివ్వండి. తండ్రి, కృప హిమ బిందువులను మాపై కుమ్మరించండి. మా పాపముల వైపు చూడవద్దు, అవి ఎన్నో ఉన్నాయి. ప్రభువా, వారిని కొంచెం క్షమించండి. తండ్రి, వారిని విడిచిపెట్టండి. నీ చేతుల్లోనికి వారిని తీసుకోండి. మా వ్యాధులను స్వస్థపరచండి, మా ఆత్మలను శుద్ధి చేయండి. ప్రభువా, నిన్ను ఆరాధించినట్లు, నిన్ను స్తుతించినట్లు మా ఆత్మలకు విడుదలను ఇవ్వండి. ఇంట్లో పిల్లవలే చుట్టూ పరిగెత్తు ఉండగా తండ్రి మమ్మలను కనిపెడుచున్నాడని మేము తెలుసుకుందుముగాక. ప్రభువా, దాన్ని దయచేయము.
ఇప్పుడు ఏ మనిషి వాక్యమును అనువదించలేడు, మేము దాన్ని గ్రహిస్తాము. సింహాసనం మీద కూర్చున్న వాని కుడి చేతిలో ఉన్న గ్రంథమును యోహాను చూశాడు. మరియు పరలోకములో గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును తెరుచుటకు గాని దాని ముద్రలు విప్పుటకు గాని యోగ్యుడైన వాడు లేడు.
అప్పుడు జగత్తు పునాదికి ముందే వధించబడిన గొర్రెపిల్ల పైకి వచ్చాడు. ఆయన యోగ్యుడయ్యున్నాడు. ఆయన గ్రంథమును తీసుకుని ముద్రలు విప్పి గ్రంథమును తెరిచాడు. ఓ గొర్రెపిల్ల, ఈ రాత్రి రండి. తండ్రి, నీ కొరకు కనిపెట్టుచుండగా మా కొరకు గ్రంథమును తెరవండి. కారణము, దేవుని గొర్రెపిల్ల అయిన యేసు నామములో మేము అడుగుతున్నాము, ఆమేన్. ఒక చిన్న లేఖన వచనములో మూడు మాటలను ఈ రాత్రి నేను ఎన్నుకుని ఉన్నాను. యోహాను సువార్తలో నుండి 11:23 ప్రారంభించి 1-2 వచనములను నేను చదువుకొర్చున్నాను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తా ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానం ముందు లేచునని ఎరుగుదు నన్ను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఒక అంశం కొరకు నేను ఈ మూడు మాటలను వాడగోరుచున్నాను. నీవు దీనిని నమ్ముచున్నావా? కొద్ది కాలం క్రితం నేను కథను చదివాను. అది ఒక ఊహాతీతమైంది కావచ్చు అని నేను తెలుస్తాను. దరిదాపుగా అందరు సేవకులు డాక్టర్ ఇన్గ్రహం యొక్క దావీది యొక్క ఇంటి రాకుమారుడు అను పుస్తకము చదివి ఉంటారని నేను ఊహిస్తాను. అది ఒక గొప్ప పుస్తకమై ఉన్నది. అది పరిపూర్ణంగా ముద్రణలోనే లేదని నేను ఊహిస్తాను. అది ముద్రణలో ఉంటే బాగుంటుందని నేను కోరతాను. ఆ ప్రకారం అది ప్రజల మధ్యలో ఉంచబడగలదు. దానిలో ఈ లాజర్ మీద, లాజర్ సహోదరులైన మరియా, మార్తలు మరియు యేసు మీద నేనొక వ్యాసమును చదువుచుంటిని. దానిలో మరియా, మార్తల యొద్ద యేసు జీవించున్నాడని నేను చదువుచుంటిని. వారిద్దరూ ప్రియమైన హెబ్రీ బాలికలు. లాజరు ఆలయం వద్ద యాజకులకు అక్షరమును తయారు చేస్తూ ఒక లేఖకుడిగా తర్బీత్ పొందుతున్నాడు. మరి విశేషంగా యేసు లాజరుతో గొప్ప సహవాసము కలిగి ఉన్నాడు. ఆ గ్రంథములో చదివినప్పుడు ఆయన ఆ గృహమునకు వచ్చినప్పుడు మార్త ఆయన మాటలు వింటూ కొంచెము జాగు చేసేది, కాని ఆమె రాత్రి భోజన బలను సిద్ధపరిచేది. అయితే మరియా ఆయన పాదముల యొద్ద కూర్చునేది. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని యేసు చెప్పాడు. తరువాత దావీదు ఇంటి యొక్క రాకుమారుడు అను డాక్టర్ ఇన్ గ్రహం యొక్క గ్రంథములలో యేసును యోహాన్ వద్దకు తీసుకొచ్చినది లాజర్ అని చెప్పబడింది. ఏమైనప్పటికీ అది సత్యం కాకపోవచ్చు, మనకు తెలియదు. కాని దాని యొక్క పూర్వవృత్తాంతం కొరకు ఆయన తప్పక వారితో జీవించున్నాడు. ఇప్పుడు దీన్ని గూర్చి గత వారము మనం నేర్చుకున్నట్లుగా యోహాను 5:19 యేసు అన్నాడు, తండ్రి ఏది చేయుటి కుమారుడు చూచునో అదే కాని తనంతటా తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. చూడండి, తండ్రి ఏది చేయుటను ఆయన చూస్తాడో. కాబట్టి దీన్ని నిజమైన కథగా చేయుటకు తండ్రి తప్పక కుమారుడైన క్రీస్తుతో మాట్లాడి ఉంటాడు. నీ స్నేహితుడైన లాజరు చనిపోబోతున్నాడు, అయితే అది మేలు కొరకే జరగబోతున్నది, కాబట్టి నీవు వారి గృహమును విడిచి వెళ్ళు అని చెప్పాడు. దూరముగా వెళ్లిపో, ఎందుకంటే అతడు స్వస్థపడాలని వారు నిన్ను ప్రార్థన చేయమని అడుగుతారు, మరియు నీవు అది చేయటం నాకు ఇష్టం లేదు. మనము మార్గం గుండా వెళ్ళుచుండగా మీరు ఈ కథను గమనించినట్లయితే ఆ సత్యమునకే అది గుట్టగా చేరుటను మీరు చూస్తారు. కాబట్టి యేసు ఏ విధమైన హెచ్చరిక లేకుండా ఇంటి నుండి దూరంగా నడిచి వెళ్లిపోయాడు. ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. ఆయన కొన్ని ఇతర పట్టణాలకు వెళ్లాడు. యేసు ఆ ఇంటిని విడిచి వెళ్లగానే ఇబ్బంది లోనికి వచ్చింది. యేసు నీ గృహమును విడిచినప్పుడు ఇబ్బంది దారిలో ఉంటుంది. కొంచెం గుర్తుంచుకోండి, ఆయన నీ గృహమును విడిచినప్పుడు ఇబ్బంది దారిలో ఉంటుంది. నీవు సాంఘిక సమాజములను మరియు సమస్తమును ఆలయములో నీవు ఎంతో పరిపూర్ణంగా నడుపుతున్నప్పుడు ఒక గొప్ప 16 సిలిండర్ల రికెన్ బేకర్ కారును నడుపుతున్నప్పుడు నీవు దాని నుండి యేసును విడిచిపెడతావు. యేసు నీ సంఘం నుండి విడిపోయినప్పుడు ఇబ్బంది నీకు దారిలో ఉంటుంది. అవునండి, ఒక సంఘ శాఖను యేసు విడిచినప్పుడు వారు ఆయన్ను ప్రక్కన పెట్టి ఇలా అంటారు, బాగుంది, ఈ సంగతులు సరిగ్గా ఇలా ఉంటాయని మేము నమ్మము, మరియు మీరు మరొక దాన్ని అలవాటు చేసుకుంటారు, అప్పుడు ఇబ్బంది దారిలో ఉన్నది. కొంచెం దాన్ని గుర్తుంచుకోండి. లూకా సువార్తలో మనం కనుగొన్న ఒక కథ నాకు యేసును గూర్చి గుర్తు చేస్తుంది. మీకు తెలుసా, అప్పుడు ఆయన సరిగ్గా 12 ఏళ్ల బాలుడు. ఆయన ప్రజల వాడుకు చొప్పున ప్రతి సంవత్సరము పెంతెకొస్తు పండుగకు తీసుకుని వెళ్లారు. వారు యెరూషలేం పట్టణంలో ఆ పండుగ నద ఉండగా వారు మంచి సమయమును గడుపుచుండిరి. బైబిల్లో మనం కనుగొంటాము వారు ఆయన లేకుండా 3 రోజులు ప్రయాణం చేశారు. బహుశా వారు అనుకున్నారు ఆయన వారి బంధువుల యొద్ద తప్పక ఉంటాడని అనుకున్నారు. ఇప్పుడు మనం దాన్ని చేయలేము. వారి దగ్గర బంధువుల యొద్ద ఆయనను కనుగొంటుకు వారు వెళ్లినప్పుడు ఆయన అక్కడ లేడు. మనము మెథడిస్ట్ అయినందున, బాప్టిస్ట్ అయినందున, ప్రెస్బిటేరియన్ అయినందున, పెంతెకొస్త అయినందున, మరియు వెనకటి మన వృత్తాంతములను బట్టి, మన పితరులు గొప్ప విశ్వాసులయ్యందును బట్టి మనము దాన్ని అంగీకరించరాదు. యేసు మనతో ఉన్నాడని తీసుకుని రాదు. మనము దాన్ని చేయలేము. మనము తప్పక ఆయనతో ప్రతి నిమిషము ప్రతిరోజు సంబంధము కలిగి ఉండాలి. ఓ, నేను దాన్ని ప్రేమిస్తాను. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అది నాకు కావాలి. నా తల్లిదండ్రులు ఏమి కలిగి ఉన్నారో, నా పితరులు ఏమి కలిగి ఉన్నారో అది అద్భుతమయ్యున్నది. అయితే వారు ఏమి కలిగి ఉన్నారో అవి మంచివే. మనము మార్గములో ఇంకా దూరములో ఉన్నామని నేను అనుకుంటాను. ఈ రోజున దేవుడు ఏమై ఉన్నాడో మనం చూద్దాం. నేను వెనుకలు చూసి శ్రీ మూడీ ఏం చేశాడో నేను చూడరాదు. కారణము, శ్రీ మూడీ కంటే మనం మార్గంలో ఇంకా పైన ఉన్నాము. మన సంగములతో వచ్చిన ఇబ్బంది ఏమనగా, మనము వెనుకకు చూసి బాగుంది, జాన్ వెస్లీ ఏం చెప్పాడో, ఇతరులు ఏం చెప్పారో అని అంటాము. ఆ కారణమును బట్టి ఆ దినమున మతము ఉన్న దానికంటే సైన్స్ కూడా వారికి అంత దూరంలో ఉన్నది. 300 సంవత్సరముల క్రితము నీవు గంటకు 35 మైళ్లు విపరీతమైన వేగంతో వెళ్ళినట్లయితే ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఏమని రుజువు చేశాడంటే, నీవు భూమ్యాకర్షణ శక్తి నిన్ను పైకి తీసుకుని వెళుతుందన్నాడు. ఈ రోజున సైన్స్ వెనుకకు వెళ్లి దాన్ని సూచిస్తుందని నువ్వు తలంచదవా? వారు గంటకు 100 మైళ్ల వేగంతో వెళుతూ ఇంకా వెళుతూనే ఉన్నారు. వారు ముందుకు నెట్టుకుని వెళుతున్నారు, ముందుకు చూస్తున్నారు. అయితే మనము వెనుకకు వెళ్లి, మూడు ఏం చెప్పాడో, కాల్విన్ ఏం చెప్పాడో, పిన్ని ఏం చెప్పాడో, నాక్స్ ఏం చెప్పాడో, సంఖ్య ఏం చెప్పాడో, వారిలో కొందరు ఏం చెప్పారో చూడాలనుకుంటున్నాము. వారు చెప్పింది సరియే, అది వారి యుగం కొరకై ఉన్నది. కాని మనము ముందుకు వెళుతున్నాం. నా తాత ఎద్దుల బండిని నడిపాడు, నేను ఫోర్డ్ V8 కారును నడుపుతున్నాను. నా కుమారుడు జెట్ విమానం మీద ఎగురుతాడు. అదే మనము ముందుకు వెళుతున్నాము. మతము తప్పక అలాగనే ఉండవలసినది. ప్రభువు రాకడ సమీపమై ఉన్నది. సంఘము తప్పక వారి శక్తులలోనికి కదలవలసి ఉన్నది. సైన్స్ కొంత దూరమే ఎక్కి తరువాత అది ఆగిపోవలసి ఉన్నది. కాని మనము ఎవరూ ముట్టుకొని వనరులను కలిగి ఉన్నాము. అవి ఎన్నడూ తాకబడలేదు. అదే హద్దులు లేని దేవుని యొక్క శక్తి. మనము తప్పక దానిలోనికి కదిలి వెళ్లవలసి ఉన్నది. క్రైస్తవులుగా మనము అనుభవించవలసిన ఆధిక్యతలకు ఒక 10 లక్షల మైళ్ల దూరంలో మనం జీవించున్నాము. ఇప్పుడే తినగా వెళుచున్న ఇబ్బందులు, రోగములు మరియు వాటి ఆసుపత్రులు బయట చూసి నాకై నేను సిగ్గుపడుచున్నాను. మన సంఘము తప్పక వీధుల్లో నడుస్తూ రోగులను స్వస్థపరుస్తూ మృతులను తిరిగి బ్రతికించుచు అద్భుతములు మరియు సూచక్రియలను చేస్తూ యేసుక్రీస్తు జీవించున్నాడని లోకమునకు తెలపాలి. అదే మనము తప్పక చేయవలసిన అవసరమున్నది. ఎందుచేత నీవంటావు శ్రీ మూడి ఈ దినమును జీవించలేదు? అది నిజము. మనం ప్రభు యొక్క రాకడలో జీవించున్నాము. మన సమీప బంధువులతో ఆయన ఉంటాడని మనం నమ్మాము. కాని మొన్న దినమున ఆ సవాళ్లను విసురువాడు బిల్లీ గ్రహమును సవాల్ చేసినప్పుడు ఆయన మన సమీప బంధువుల మధ్యలో లేడని మనం కనుగొన్నాం. వారు ఆయన్ని ఎక్కడ కనుగొన్నారు? వారు యేసును ఎక్కడ కనుగొన్నారు? పెంతకోస్తు పండుగనొద్దా తిన్నగా ఎక్కడ ఆయన్ని విడిచారో అక్కడే కనుగొన్నారు. వారు ఆయన్ని పెంతకోస్తు పండుగనొద్ద కనుగొన్నారు. పాతకాలపు పెంతకోస్తు శక్తి మరియు పెంతకోస్తు పండుగ నుండి మనం దూరంగా వెళ్లిపోయినప్పుడు మనం యేసు నుండి దూరంగా నడిచి వెళ్లాము. స్నేహితుడా, అది ఖచ్చితంగా సత్యం. మన ఆధిక్యతలకు బయట మనం జీవిస్తున్నాము. అవునండి, వారు పెంతకోస్తు పండుగనొద్ద ఆయన్ని మర్చిపోయారు. మరియు ఆ మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతకోస్తు వారు ఎన్నడైనా ఆయన్ను తిరిగి కనుగొని చోటు ఆయన్ను వారు ఎక్కడ విడిచిపెట్టారో అక్కడికి తిరిగి వెళ్ళుటయే. ప్రభు యొక్క సంతోషము ఎక్కడ ఉన్నది? ప్రభు యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? చరిత్రలోని దేవునికి ఏమి సంభవించింది అని ఈ రోజున సంఘం అడుగుతుంది. ఆయన ప్రజలు ఆయన రంగం మీదకు పిలుచుట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. సంఘ శాఖల ద్వారా మనం దాన్ని చేయలేము. మనస్తత్వ శాస్త్రం కింద దాన్ని మనం చేయలేము. విద్యతో మనం దాన్ని చేయలేము. గణితం కింద మనం దాన్ని చేయలేము. మనము మనలను వేరు చేసుకుని మనలను విభజించుకున్నాము. మనము విభాగింపబడలేదు. క్రీస్తు యేసులో నిజానికి మనం ఒకే వ్యక్తిగా ఉన్నాము. క్రీస్తులో మనము ఒకటిగా ఉన్నాము. మరియు మన సంఘ శాఖలు ఎన్నడూ దాన్ని చేయలేవు. వారు ఎంత మంచి వారయ్యున్నను వారు దాన్ని చేయలేరు. ఎన్నడైనా సువార్త కలిగి ఉన్న అతి గొప్ప ఆటంకము మన విద్య అయ్యున్నది. మనకు అవసరమైనది విద్య కాదు, దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుటకు మనకు పరిశుద్ధాత్మ యొక్క ప్రదర్శన మరియు శక్తి అవసరమైనది. మీరు సర్వలోకమునకు వెళ్లి ఉపదేశించండి అని యేసు ఎన్నడూ చెప్పలేదు. మీరు సర్వలోకమునకు వెళ్లి దాన్ని చేయండి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరియు సువార్త అనగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పునరుద్ధానమును ప్రదర్శించుట. మనం ఎక్కడ తప్పక ఉండాలో దానికంటే ఇంకను మనము 10 లక్షల మైళ్లు తక్కువగా ఉన్నాము. మనము ముందుకు కదులుదాము. ఎక్కడ మనం ఆయన విడిచిపెట్టామో ఆ పెంతకోస్తు పండగ నొదకు తిరిగి వెడదాం.
యేసు అన్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నమ్ముతాను, నేను ద్రాక్షావళిని, మీరు తీగలయ్యున్నారు.
ఇప్పుడు బాగుంది, ఆ ద్రాక్షావళి మొదటి కొమ్మ ముందుకు వచ్చినప్పుడు ఆ కొమ్మ నుండి ఒక అపోస్తుల కార్యములు వ్రాయబడింది, రెండవ కొమ్మ మరొక అపోస్తుల కార్యమును తయారు చేస్తుంది, మూడవ కొమ్మ మరొక అపోస్తుల కార్యములు తయారు చేస్తుంది, మరియు ఆ ద్రాక్షావళి నుండి వచ్చే ప్రతి కొమ్మ దాని మొదటి కొమ్మ వలె ఉంటుంది. ఇప్పుడు మీరు ఒంటి కట్టవచ్చు, మనకే తెలుసు ఒక పుల్లని పండ్ల చెట్టు, దాని మీద 8 వేర్వేరు రకములైన పండ్లు కలిగి ఉన్నది, బత్తాయి చెట్టు ద్రాక్ష పండ్లను, నిమ్మకాయలను మరియు సమస్తమును దాని మీద కలిగి ఉన్నది, అయితే అది దానిలో అంటు కట్టబడ్డాయి. ఈ దినమున ఇబ్బంది అది మన ఆలోచనలను, మన సంఘ శాఖలను లోనికి అంటు కట్టాము, కాని ఆ చెట్టు ఎన్నడైనా దానికయ్యేది మరొక ఫలపు కొమ్మను వేసినట్లయితే అది లోనికి వెళ్లిన అసలైన వాటి వలె ఉంటుంది. హల్లెలూయా. ఓ సంఘము ఏకంగా మిశ్రమవుతుంది, కాని మనకు అవసరమైంది అసలైన శక్తి, మనకు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అవసరమైనది. ఆయన మనలను చేయమని చెప్పింది అదియే, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ద్రాక్షావళి ఒక కొమ్మను వేసినట్లయితే మరియు అది చక్కని నీలిరంగు ద్రాక్షలను కాసినట్లయితే తరువాత ద్రాక్షావళి కూడా దాని మీద నీలిరంగు ద్రాక్షలను కాస్తుంది. మొదటి ద్రాక్షావళి బయటకు వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద వారు గొప్ప అద్భుతములు సూచక్రియలు చేశారు మరియు లోకమునకు ఒక సాక్ష్యమును ముద్రించారు. వారిలో అనేకులు వారి సొంత సాక్ష్యమును వారి రక్తముతో వారి సాక్ష్యములను ముద్రించారు. సువార్తను బయటకు తెచ్చుటకు వారు అన్ని రకములైన అపాయముల గుండా వెళ్లారు. వారు శ్రమపడ్డారు, వారు కొట్టబడ్డారు, వారు శిక్షించబడ్డారు. రక్తపు నదులు గుండా ఇతరులు బహుమానం పొందుటకు పోరాడినప్పుడు మనము తప్పక సుఖమైన పూల పానుపు మీద పరలోకపు గృహమునకు మోసుకుని పోబడతామా? మనము ఏది చేయుటకు ఎదురు చూస్తున్నాము? నేను తప్పక ఏలవలనంటే నేను తప్పక పోరాడాలి. ప్రభువా, నా ధైర్యమును పెంచుము. నిశ్చయముగా మనకు సంఘశాఖ అవసరం లేదు, మనకు కొత్త సంఘ కట్టడం అవసరం లేదు. ఈ దినమున మనకు అవసరమైనది ఏమనగా, పాత కాలపు అడవుల్లోని నీలి ఆకాశపు రంగు పాపమును చంపు పెంతుకోస్తు ఉద్యమము. పెంతుకోస్తున్నది పుట్టింది, తిరిగి సంఘము లోనికి రావలసి ఉన్నది. తిరిగి యేసును రంగం మీదకు తెచ్చు పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఎల్లప్పుడూ క్లిష్టమైన తరుణంలో చరిత్రలోని దేవుడు రంగం మీదకి లేస్తాడు, అది మనకు అవసరం. అదే ఈ దినమున మన సంఘములతో ఉన్న ఇబ్బంది అయ్యున్నది. మనం ఎంతో దూరంగా వెనక్కు వెళ్ళుచున్నాము, మనము లోక సంబంధమైన నాజుకుల్లోనికి పడిపోతున్నాము మరియు క్రమేణ ప్రతి సంవత్సరము అది కొంచెము కొంచెముగా చనిపోతూ ఎండిపోయింది. అతి త్వరలోనే ఇది కొమ్మలను నరు కాలమయ్యున్నది. నేను వేదిక మీద ఎంత ఖచ్చితంగా నిలబడి ఉన్నానో అంతే ఖచ్చితంగా దేవుడు దానిని వెనకకు నరికివేస్తాడు. ఆమె ఫలము ఫలించినట్లుగా దేవుడు ఆమెను వెనకకు నరికివేస్తాడు. ఈ దినముల్లో ఒక దినమున లోక సంబంధమైన కార్యములను దానిలో నుండి నరికివేస్తాడు. మతము పేరు కింద సంఘము కొనసాగుస్తున్న విధానము ఎలాంటి అపవికీర్తి! యేసు వెళ్లిపోయినప్పుడు మరణము లోనికి వచ్చినట్లు మనం కనుగొంటాము. యేసు మన సంఘమును విడిచిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంఘమును విడిచిపెట్టినప్పుడు అది వాడిపోయి చనిపోవటం ఆరంభమవుతుంది. కొంచెం తర్వాత దానికి ఇక ఎంత మాత్రము ఇక ఎక్కువ లేదు. ఇప్పుడు యేసు వెళ్లిపోయినప్పుడు మరణములోనికి వచ్చింది. ఓ, అది ఎలాంటి విచారకరమైన సమయము! గమనించండి, వారు ఇటు అటు తిరుగులాడారు, వారు యేసు కబురు పెట్టారు కాని ఆయన రాలేదు. మళ్లీ ఆయన కొర కబురు పెట్టారు, ఆయన రాలేదు. అయితే ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఎరిగి ఉండెను. ఈ రాత్రి ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు, అది ఆయనతో తప్పిపోలేదు. ఆయన ఖచ్చితంగా ఏమి చేయుటకు నిర్ణయించబడిందో ఆయనకు తెలుసు. నేను ఈ వేదిక మీద ఎంత నిశ్చయంగా నిలబడి ఉన్నానో అంతే నిశ్చయంగా ఆయన ఒక ప్రజను పైకి లేపబోచున్నాడు. ఆయన నామం కొరకు అన్ని జనాంగములో నుండి ఒక ప్రజను ఆయన లేపుతాడు, ఆయన దాన్ని చేస్తాడు. ఇప్పుడు తిన్నగా ఇది యూదుల సమయమైనది మరియు అన్యుల సమయము అంతమగుచున్నది. కారణము, వారు తిన్నగా ముందుకు వెళ్లిపోయారు, వారు క్రీస్తును తృణీకరించున్నారు, వారు వారి యొక్క సూచనలను తృణీకరించున్నారు. దేవుడుగా పిలువబడిన సమస్తమును వారు తృణీకరించి అది ఒక రకమైన మనస్సు చదివే శాస్త్రముగా లేక దయపు శక్తిగా దానికి ముద్ర వేస్తున్నారు. వారు పరిశుద్ధాత్మను దూషిస్తూ దేవునికి దూరంగా తమను తాము ముద్రించుకొనుచున్నారు. మరియు కొద్దిసేపటి తర్వాత దేవుడు ఆ అల్ప సంఖ్యను తీసుకుని దాన్ని ఒక శక్తిగల సంఘంగా లేపుతాడు. మరియు అప్పుడు ఆత్మను యూదుల వైపు తిప్పుతాడు, మరియు అన్య సంఘమును గృహమును తీసుకుంటాడు. ఖచ్చితంగా నిజం. ఇప్పుడు ఆమె సిద్ధపరచబడుచున్నది. ఓ, ఎలా దరిదాపుగా మనం అంతంలో ఉన్నాము. యేసు ఆయన తెలుసు. కొద్దిసేపటి తర్వాత ఆయన అన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, ఎందుచేత అతడు కొంచెము విశ్రాంతి తీసుకునిచున్నాడని శిష్యులు తలంచారు. ఆయన అన్నాడు, అతడు నిద్రపోతున్నట్లయితే అతడు చాలా బాగున్నాడు. బాగుంది, వారు గ్రహించినట్లు ఆయన వారి మాటలు మాట్లాడాడు. ఆయన అన్నాడు, అతడు చనిపోయాడు, నేనక్కడ లేనందుకు మీ నిమిత్తము నేను సంతోషించున్నాను. చూడండి, మీ నిమిత్తము నేనక్కడ లేనందుకు సంతోషించున్నాను, ఎందుకంటే అతన్ని స్వస్థపరచమని వారు ఆయన అడుగుతున్నారు. కాని ఆయన దాన్ని చేయలేనని ఎరిగి ఉండెను, ఎందుకంటే దర్శనం ప్రకారము 4 దినముల తర్వాత తండ్రి చెప్పినట్లు అది ఇంకా సమయమై ఉండలేదని ఆయన ఎరిగి ఉండెను. ఎంత రమ్యంగా ఉన్నది ఆ సమాధిని వద్ద. ఆయన అన్నాడు, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాని నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాటను చెప్పి తిని చూడండి, ఆయన ఏమి చేయుచుండెనో ఇదివరకే ఆయన ఎరిగిండెను. ఆయన అన్నాడు, నేను వెళ్లి అతన్ని మేలుకొలుపుతాను. ఇప్పుడు నేను ఊహించగలను, ఆ చిన్న గృహము నిజంగా విరిగిపోయింది. పోషకుడు గతించిపోయాడు. విచారము, ఓ, ఒక విచారకరమైన గృహము లేక ఒక విచారకరమైన హృదయమును కలిగి ఉన్నప్పుడు అది అద్భుతము. అప్పుడు అకస్మాత్తుగా యేసు ప్రత్యక్షమవుతాడు కాదా. నేను ఊహించగలను నల్లని ముసుకును తన ముఖంపై వేసుకున్న మార్తా మరియులు ఒకరి హస్తములు ఒకరు పట్టుకుని మనం ఏం చేద్దాం అని చెప్పుకుంటున్నారు. మన తండ్రి తల్లి మరియు మన ప్రశస్త సోదరుడు చనిపోయాడు. ఇప్పుడు మనము సంగమును వదిలిపెట్టాము, వారి నుండి మనము వెలివేయబడ్డాము, మరియు యేసును వెంబడించడానికి మనం బయటకు వచ్చాము. ఆయన మనల్ని విడిచి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయాడు. ఒక విమర్శకుడు వచ్చి, హే, ఆ దైవిక స్వస్థపరచువాడు గలీలయ ప్రవక్త ఎక్కడా అని చెప్పుట్టు నేను వినగలను. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు చూడండి. ఆయన ఏదైనా చేయవలసిన సమయం వచ్చేసరికి ఆయన వెళ్లిపోయాడు. అది అక్కడే ఉన్నది. చూడండి, దాన్ని చేయుటకు దేవుడు ఇష్టపడుచున్నాడు. ప్రజలు వారేమయ్యున్నారో, వారు నిజంగా ఏమయ్యున్నారో చూసుటకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వారికి దీవెనిస్తాడు. ఆయన ప్రత్యక్షమై తను తాను ప్రజలకు పరిచయం చేసుకుని దాన్ని గూర్చి వాళ్ళు ఏం చేస్తారో, ఎలాంటి ప్రతిస్పందనిస్తారో ఆయన చూడగోరుచున్నాడు. ఇప్పుడు మనము కనుగొనేదేమనగా, లాజరు చనిపోయి 4 రోజులైంది. వారతను సమాధి చేశారు. 2వ రోజైంది, 3వ రోజైంది, 4వ రోజైంది. ఇప్పుడు 3 దినముల తర్వాత కుళ్లిపోవుట ఆరంభమవుతుంది. మొదటగా ముక్కు ముఖం మీద రాలిపోతుంది. అప్పుడు కుళ్లిపోవుట ఆరంభమవుతుంది. అప్పుడు ఏలుకు పురుగులు శరీరమును తింటూ ప్రారంభిస్తాయి. అతన్ని సమాధిలో ఉంచి పెద్ద రాయిని ఆ గుహపైన పెట్టారు. మరియు అప్పుడప్పుడు ఆ యవన బాలికలు సమాధి యొద్దకు వెళ్లి మోకరించి ఏడుస్తున్నారు. కొద్ది సమయం తర్వాత యేసు వచ్చాడని వార్తలు వ్యాపించాయి. ఆయన పట్టణంలోనికి వచ్చటను మనం చూడగలం. ఓ, ఆ చిన్న మార్త అది ఎంతో ఆలస్యమైనట్లుగా కనపడుచున్నప్పటికీ ఆమె దేని నుండి తయారు చేయబడిందో రుజువు చేయబడింది. ఆమె అప్పుడు రోడ్డు మీదకు వచ్చి బయటికి పరిగెత్తుచు ఆయనను వెతుకుతుంది. ఆ దారి వెంబడి ఉన్నవారు ఇలాగ చెప్పుట నేను వినగలను, బాగుంది, ఇప్పుడు మీరు తృప్తి చెందారా, మీ మతం అబద్దం. ఆమె వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. తిన్నగా విమర్శకులందరిని దాటింది. ఆయనను చూసి వరకు ఆమె దారిగుండా వెళ్లింది. బహుశా ఆయన ఒక వీధి మూలన కూర్చున్నాడు. ఇప్పుడు అది చూడటానికి తప్పక ఆమె ఆయనపై కోపగించుకుని చెడుగా మాట్లాడవచ్చు. ఎందుచేత, ఇడు చూడు, ఇడు చూడు నీవు అని పరిగెత్తుకుంటూ వెళ్లి ఎందుకనలేదు, నీవు ఒక ప్రవక్తగా ఉండవలసిన వాడువు, ఒక దైవజనుడు, మేము పిలిచినప్పుడు నువ్వెందుకు రాలేదు, ఎందుకిప్పుడు పల్లె నిండా మేము నవ్వులు పాలేయము, నిన్ను వెంబడించుటకు మా సంగమును విడిచిపెట్టాము. ఆమెకు ఒక హక్కున్నట్లుగా అక్కడ కనపడుతుంది. కాని మీకు తెలుసా, గొర్రెపిల్ల మరియు పౌరుం మీద నేను బోధించినట్లుగా గొర్రెపిల్ల తన హక్కులన్నింటినీ తాకట్టు పెడుతుంది. అది ఖచ్చితంగా సత్యం. అతనికి ఉన్ని తప్ప ఏమీ లేదు, కాబట్టి అతడు దాన్ని తాకట్టు పెట్టాలి. మరియు దేవుని సేవించడానికి గాను నీవు కలిగి ఉన్న ప్రతి హక్కును నీవు ఆయనకు తాకట్టు పెట్టాలి. అది అక్షరాలా సత్యం. మీకు తెలుసా, ఈ స్త్రీలు ధరించున్న ఈ పుట్టి బట్టలను గురించి నేను మాట్లాడుతున్నాను. వారన్నారు, బాగుంది, మేము అమెరికా వారము, మేము కోరుకున్న దాన్ని మేము చేయగలం. నేనన్నాను, అది అక్షరాలా నిజము, కానీ నీవు ఒక గొర్రెవైనట్లయితే నీవు నీ యొక్క హక్కులను తాకట్టు పెడతావు. సిగరెట్లు త్రాగుచు అలాగున నీవు కొనసాగుతున్నట్లయితే అది ఎన్నడైనా ఒక స్త్రీ చేసిన నీచమైన కార్యము, అది అక్షరాలా నిజం. ఈ మధ్యనే ఒక స్త్రీ నాతో మాట్లాడుతూ అన్నది, అయితే బ్రహ్మ సోదరుడా, వాళ్లు అవి తప్ప మరే ఇతర బట్టలను తయారు చేయట్లేదు. నేనన్నాను, కాని వాళ్లు ఇంకను పుట్టు మిషన్లు తయారు చేస్తూ బట్టల సరుకులను అమ్ముతున్నారు. దానికి ఏ సాకు అక్కడ లేదు, అది అక్షరాలా సత్యం. గుర్తుంచుకో, నీ బతుకు నీవు ఇక్కడ ఎంతో శుద్ధంగా ఉండవచ్చు, కాని ఒక దినమున నిశ్చయంగా నీవు వ్యభిచరించినందుకు దేవునికి జవాబు చెప్పాలి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వాడుగును. ఈ దినమున పెంతకోస్త స్త్రీలతో వచ్చిన చిక్కేంటి, దాని గూర్చి నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ పాత నరకబడుచున్న వరుసల నుండి ఎలా మీరు దూరంగా వెళ్లిపోయారు? మీ తల్లులు పూర్వము ఎలా పొడవైన వెంట్రుకలు కలిగి ఉండేవారు, కాని ఈ రోజున పెంతకోస్త స్త్రీలు ఉత్సవ వేడుకల్లోని స్త్రీల వలె ముఖములకు రంగులు వేసి జుట్టు కత్తిరించుకుని చిన్న పొట్టి దుస్తులను ధరించున్నారు. మరియు అలాగనే వెళుతూ మధ్యాహ్నము పురుషులు ఆ దారిని వెళుచుండగా పెరట్లో కొడవలతో కోస్తున్నారు. స్త్రీలారా, మీరు ఆ పురుషులతో వ్యభిచరించినందుకు జవాబు చెప్పవలసి ఉన్నదని మీరు గ్రహించారా? ఆ ఉద్దేశం కొరకే మిమ్మల్ని మీరు వారికి హాజరుపరుచుకున్నారు. అది సంఘములోను మరియు ప్రజల్లోనూ ఉన్న దురాత్మయ్యున్నది, మరియు అది వారికి తెలుసు. గుడ్డివారు అది వారికి తెలియదు, అది సత్యమయ్యున్నది. బహుశా ఒక స్వార్థికుడిగా అది చెప్పుటకు నాకు హక్కు లేదని మీరంటారు. సరే, నేను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించవలసినది. నేను చెప్పేది అంతమట్టుకే. నేను తీర్పునొద్ద మిమ్మల్ని కలుసుకున్నట్లయితే నా చేతుల మీద మీ రక్తమును కలిగి ఉండను. సాతాను వలె కనపడే ప్రతి చిన్న భూభాగం నుండి దూరంగా వెళ్ళండి, దానికి దూరంగా నిలబడండి, దాని నుండి వెళ్లిపోండి. ఎంతమంది చలన చిత్ర తారులైన నేను లెక్క చేయను. నీవిక్కడ ఒక చలన చిత్ర తార వలె లేవు, నీవొక దేవుని కుమార్తెవై ఉన్నావు. మొన్నటి ఉదయమున ఆ పాత బానిసను గూర్చి ఎంతో కాలం క్రితం వారి అమ్మకమును గూర్చి ఒక సంఘ కాపరి సంఘంలో బోధించాను. మరియు వారు వచ్చి బానిసలను వేలంపాట్లో కొనుక్కునేవారు. ఆ బానిస ప్రజలు అక్కడ ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. కారణమేమనగా, వారు ఇక ఎన్నడూ ఎంత మాత్రము తిరిగి వారి జన్మభూమికి వెళ్లలేరు. వారు కొరడాలతో కొట్టబడతారు. మనము ఒక కారును కొన్నట్లుగా ఏ వెలకైనా వారిని కొనేవారు. మనుషులను అమ్ముచున్నారు. ఒక రోజున కొనుగోలు చేసే ఒక మారు బేరగాడు ఒక పెద్ద చెట్లు నాటే వ్యవసాయ క్షేత్రం కొరకొచ్చాడు. అతడు అన్నాడు, నీ దగ్గర అమ్మకానికి ఎంతమంది బానిసలున్నారు? అతడు అన్నాడు, నా దగ్గర కొద్ది మంది మార్పిడి కొరకున్నారు. వారిని బలమగల వారిగా చేయటకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తల్లులను తండ్రులను తీసుకుని గుర్రములు మరియు జంతువులు వలె అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బలహీనమైన స్త్రీ అయితే వారిని ఈ పెద్ద ఆరోగ్యం గల వారితో సంతానోత్పత్తిని చేయించున్నారు. అది ఎన్నడూ సరికాదు. దేవుడు మనిషిని చేశాడు, మనిషి బానిసలను చేశాడు. ఎన్నడూ ఆరంభము నుండే అది సరికాదు. ఏ మనిషియు బానిసగా ఉండుట దేవుని ఉద్దేశం కాదు. కాదు, ఏమి సంభవించిందో చూడండి. వారందరి మధ్యలో ఈ మనిషి అన్నాడు, బాగుంది, నేను వారిలో కొందనుకుంటాను. అక్కడ ఉన్న ఒక యవనస్తుణ్ణి అతడు గమనించాడు. వారు అతన్ని కొరడాలతో కొట్టవలసిన పని లేదు. అతడు తన గడ్డమును తన తలను ఒక నిజమైన మర్యాద గల మనిషి వలె పైకెత్తి చుట్టూ నడుస్తున్నాడు. నేను అతన్ని కొంటానని ఆ మారు బేరగాడన్నాడు. అతడన్నాడు, అతడు అమ్మకానికి కాదు. అతడన్నాడు, సరే ఎందుకు? అతడు బాసా అన్నాడు. లేదు, అతడు ఒక బానిస. సరే ఎందుకు మిగిలిన వారి కంటే బాగ్గాన్ని అతను పోషించున్నావు అన్నాడు. అతడన్నాడు, లేదు, అతడును మిగిలిన వారందరితో పాటు వంటశాలలో భోంచేస్తాడు. అతడును ఒక బానిసే. అతడన్నాడు, మిగిలిన వారందరికంటే ఏది అతన్ని భిన్నంగా చేస్తుంది? బాస్ అన్నాడు, దాన్ని గూర్చి ఎంతో కాలంగా నేను ఆశ్చర్యపడ్డాను, కాని ఒక రోజు నేను దాన్ని కనుగొన్నాను. అదేమనగా, అతడు పుట్టిన దేశంలో అతని తండ్రి ఒక తెగకు రాజయ్యున్నాడు. కాబట్టి అతడు తన ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ అతడు ఒక రాజకుమారుడై ఉన్నాడని అతనికి తెలుసు. అతడు ఇంకను ఒక రాజకుమారుని వలె తను తాను ప్రవర్తింపచేసుకుంటున్నాడు. ఒక ఆఫ్రికా దేశవాసుడు అతని తండ్రి ఒక రాజయ్యున్నాడని గ్రహించినట్లయితే, ఒక విదేశంలో ఉండి ఆ సముద్రమును కావలా ఇంకనూ అతడు ఒక రాజకుమారుడయ్యున్నాడని అతడు గ్రహించినట్లయితే, తప్పక ఎంత ఎక్కువగా స్త్రీ పురుషులు వారు దేవుని కుమారులు మరియు దేవుని కుమార్తెలయ్యున్నారని తమను తాము ప్రవర్తింపు చేసుకోవాలి. నిశ్చయంగా దాని వలె ప్రవర్తించండి. మిమ్మను మీరు ప్రవర్తింపు చేసుకోండి. మిమ్మను మీరు శుద్ధి చేసుకుని దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెల వలె ప్రవర్తించండి. ఏ పరిస్థితిలో ఉన్నను ఆశ్చర్యము లేదు. ఇక్కడ మనమున్నాము. ఓ చిన్న మాత పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఆమె ఆయనకు వ్యతిరేకంగా ఏదో చెప్పుటకు కలిగి ఉన్నట్లుగా కనపడుతుంది. నీవు నా సోదరుని దగ్గరకు ఎందుకు రాలేదు? మేము నీకు ఏమి చేశామో చూసావా? నీవు మమ్మను క్రిందకి నెట్టావు. సరే, ఆమె అలాగ చెప్పి ఉంటే ఆ కథ ముగించబడవలసిన రీతిగా ముగించబడి ఉండేది కాదు. లేదండి, అది నీవు దైవిక వరమును సమీపించు నీ విధానమైనది. దేవుడు ఒక వరమును పంపియున్నట్లయితే నీవు సరైన విధానంగా దాన్ని సమీపించవలసినది. నీవు ఎనడైనా దాని నుండి ఏదైనా పొందుటకు ఎదురు చూసినట్లయితే నీవు సరైన రీతిలో దాన్ని సమీపించవలసినది. మార్తకు అది తెలుసు. బహుశా ఆమె శునివిరాలను గుర్చి ఆమె బిడ్డను గుర్చి చదివి ఉండవచ్చు. మరియు దేవుడు ఏలియాలో ఉన్నాడని ఆమె తెలుసు. అలాగైతే మరి ఎంత ఎక్కువగా ఆయన యేసులో ఉంటాడు. కాబట్టి ఆమె సరైన విధంగా ఆయన ఎదుర్కొని వెళ్ళింది. ఆమె పరిగెత్తుకుని వెళ్లి ఆయన పాదముల మీద పడింది. అది నాకు ఇష్టము. ఆయన పాదముల మీద సాగిలపడి ప్రభువా అన్నది. అది ఆయన సరైన బిరుదు. ఆయన అదే అయ్యున్నాడు. ఆయన ఆమె ప్రభువై ఉన్నాడు. ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. ఓ అయ్యో, ఆ చక్కని స్త్రీ వైపు చూస్తూ ఉండగా నేను ఆయన గొప్ప హృదయమును చూస్తూ ఊహించగలను. ఆమె చెంపల మీద నుండి కన్నీరు కారుచున్నది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఆమె ఏం చెప్పిందో గమనించండి. కాని ఇప్పుడైనను ప్రభువా, అతడు చనిపోయినప్పటికీ ఏలుకు పురుగులు అతని శరీరము నిండా పాకుచున్నప్పటికీ ఇప్పుడైనను ప్రభువా, నీవు దేవుని ఏమీ అడిగినను అది నీకు అనుగ్రహించబడును. ఓ, అదే రహస్యమయ్యినది. ప్రతి హాస్పిటల్ గుండా వలవేసినట్లుగా నేను తిరిగాను. నేను చనిపోబోచున్నానని వైద్యుడు చెప్పాడు. కాని ఇప్పుడైనను ప్రభువా, నేను నర్మల వ్యాధితో అంతా చచ్చుబడిపోయాను. నేను కదల్లేను. కాని ఇప్పుడైనను ప్రభువా, గత రాత్రి అంత పెద్ద లావుగా వాచిన తలను ఆవిడ కలిగి ఉన్నది. అక్కడ నీవు ఏమీ చేయలేవు. ఆ వ్యాధి వ్యాపించి దాని చిన్న తలను బ్రద్దలు చేసి చంపేస్తుంది. కాని ఇప్పుడైనను ప్రభువా, ఆయన ఇంకను మారిన దేవుడయ్యున్నాడు. ఆయన ఇంకను అదే దేవుడయ్యున్నాడు. ఇప్పుడైనను ప్రభువా, ఆయన సర్వశక్తుడైన దేవుని కుడిపార్శ్వమును కూర్చుండి ఆయన మన కొరకు చేసిన వాటిపై మన వాదనలపై విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఇప్పుడు నిజంగా నేను భక్తిపూర్వకమైన అనుభూతిని చెందుతాను. ఎలాగైనా మీరును ఒక పరిశుద్ధ రోలర్ అని పిలవచ్చునా? ఎలా ప్రారంభించినప్పటికీ నేను దాని మీద వేసుకుని పెడతాను. కాబట్టి అవునండి, ఇప్పుడైనను ప్రభువా, నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు దాన్ని నీకు చేస్తాడు. ఇస్తున్నాడు. నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినను నేను దాన్ని చేస్తాను. ఇప్పుడైనను ప్రభువా, నీవు ఏమి అడిగినను దేవుడు నీ కొరకు దాన్ని అనుగ్రహించును. ఓ, అది తప్పక ఆయన గొప్ప హృదయమును కదిలించింది. నీ సోదరుడు మరలా బ్రతుకుతాడని ఆయన అన్నాడు. ఆమెనది, అవును ప్రభువా, అతడు బ్రతుకుతాడు. అతడు మంచి కురవాడు. అంత్యదినమున సాధారణ పునరుద్ధానంలో అతడు తిరిగి లేస్తాడు. ఆ యూదులు సాధారణ పునరుద్ధానమును నమ్మియున్నారు. చివరి దినముల్లోని పునరుద్ధానం ముందు అతడు తిరిగి లేస్తాడు. ఆయన వైపు చూడండి. ఆయన తను తాను ఏకంగా లాక్కున్నాడు. పునరుద్ధానమును మరియు జీవమును నేనే అన్నాడు. ఓ అయ్యో, ఆ మాటను ఎన్నడూ ఇది వరకు ఎప్పుడు ఎవరూ చెప్పి ఉండలేదు. దాని తరువాత ఎవరును ఎన్నడూ ఏ ఒక్కరూ ఆ మాట చెప్పలేరు. ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని చెప్పగలడు. పునరుద్ధానమును మరియు జీవమును నేనే అని ప్రభువు చెప్పాడు. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, మరియు బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు. నీవు దీన్ని నమ్ముచున్నావా? ఆమె అన్నది, అవును ప్రభువా, ఏదో సంభవించుటకు నిర్ణయించబడి ఉన్నదని ఆమె ఎరిగి ఉండెను. సంభవించవలసి ఉన్నది. ఒక యథార్థ హృదయం నుండి విశ్వాసము దేవుని కలుసుకున్నప్పుడు ఆ ఒకటి ఒకటి ఎరిగి ఉన్నవి ఆ రీతిగా ఏకంగా వస్తాయి. ఏదో సంభవించవలసి ఉన్నది. యేసు క్రీస్తు నామంలో ఈ శ్రోతలకు నేను సవాలు చేస్తున్నాను. నీ విశ్వాసము దేవునితో ఆ రీతిగా ఏకం కానియ్యి. కొన్ని నిమిషంలో మనము మరొక పెంతుకోస్తును కలిగి ఉంటాం. ఈ పల్లెలో ఎలాంటి ఉద్యమం బ్రద్దలవుతుందనగా, ఈ పల్లెలో వారిని సముదాయించుటకు తగినంత పోలీసులు సరిపోరు. అది నిజము. అక్కడ ఒక నిజమైన ఉద్యమం ఉంటుంది. ఇప్పుడైనా నువ్వు ప్రభువా, ప్రభువా మంచిది, మేము ఇక్కడ పట్టుబడి ఉన్నాము, మేము ఇది అది చేశాము, నీవు ఏం చేసావో నేను లెక్క చేయను ప్రభువా. ఇప్పుడైనాను నీవు ఆయన్ని పిలవాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దీన్ని నమ్ముచున్నావా? నిశ్చయంగా అవునయ్యా. ఇప్పుడైనను నీవు ఆయన్ని ఏమడిగినను అతను మీరెక్కడుంచారు? ఇప్పుడు ఆయన సమాధి యొద్దకు వెడుతున్నాడు. ఏడ్చుటకు ఆయన తగినంతగా మనిషి అయి ఉన్నాడు. మృతులను లేపుటకు ఆయన తగినంతగా దేవుడై ఉన్నాడు. ఇక్కడ కొద్ది కాలం క్రితము ఒక నిర్ణీతమైన గుంపు ప్రజలకు చెందిన స్త్రీ ఉన్నది. సంఘ సేకరణ గురించి దాన్ని చేయుట ఎన్నడూ నేను ఒక అలవాటుగా దాన్ని చేయను. కాని ఈ స్త్రీ యేసు దేవుడని వారు నమరు. వారొక ప్రవక్తని వారు చెబుతారు. ఇప్పుడు ఆయన కేవలము ఒక ప్రవక్త అయి ఉంటే అప్పుడు మనమందరము పాపంలో ఉన్నాము. ఆయన దేవుడైనా అయి ఉండాలి. దేవుడి కంటే ఏమి తక్కువ కాదు. లేక ఎన్నడైనా ప్రపంచం కలిగి ఉన్న అతి పెద్ద మోసగాడైనా అయ్యుండాలి. అది నిజము. ఆయన మనిషి కంటే ఎక్కువైన వాడు. ఆయన దేవుడు కాదని ఆమె అన్నది. యేసు క్రీస్తును ఒక ప్రవక్తగా చేస్తూ ఈ దినమున ఈ సాంఘిక సువార్తలో ఎంతో ఉన్నది. ఎందుకు? ఆయన ప్రవక్తలకు దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ఆయన అదే అయ్యున్నాడు. నీ బైబిల్ ద్వారానే ఆయన కేవలము ఒక మనిషి అయ్యున్నాడని నేను రుజువు చేస్తానని ఆమె అన్నది. నేనన్నాను, నీవు దాన్ని చెయ్యి. ఆయన లాజరు సమాధి యొద్దకు వెళ్లినప్పుడు ఆయన ఏడ్చాడు. ఆయన ఒక మత్తుడైతేనే గాని లేనిచో ఆయన ఏడవడు గదా అని ఆమె అన్నది. నేనన్నాను, స్త్రీ, అదేనా నీ లేఖనము? దీన్ని ఇక్కడ చెప్పుట నేను దైవ దోషణగా భావించను. కాని నేను ఆమెకేం చెప్పానో మీకు చెబుతాను. ఆమె అన్నది, అదంతేనా? నేనన్నాను, మరణమొగటుకు ఆకలితో చనిపోవచ్చున్న ఒక కోడిపిల్ల నేను నుండి తయారు చేసిన రసం కంటే నీ మాట బహుబలహీనంగా ఉన్నది. నేనన్నాను, సరే, దానిమీద నిలబట్టుకు నీ దగ్గర ఒక సంగతి లేదు. ఆమె అన్నది, ఆయన ఎందుకు ఏడ్చాడు? అది చూపినదేమనగా ఆయన మత్తుడు. నేనన్నాను, ఆయన మత్తుడు మరియు అమత్తుడు రెండూ అయి ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్న దేవుడు. ఆమె అన్నది, ఓ బుద్ధిహీనత. నేనన్నాను, ఆయన ఏడ్చుచు సమాధి యొద్దకు వెళ్లాడు. అది తగినంత సత్యము. కాని ఆయన తను తాను నిటారుగా చేసుకున్నప్పుడు బైబిల్ చెప్పింది ఆయనలో చూచుటకు ఏమీ లేదు. మనము చూసినట్లు ఆయనలో ఏ సొగసీ లేదు. కాని ఆయన తన చిన్న భుజములను వెనకకి నెట్టి లాజరు రా బయటికి అన్నాడు. అప్పుడు సమాధిలో కూలిపోయి 4 దినములైన వ్యక్తి అతడు బయటకు వచ్చాడు. అది ఒక మనిషి కంటే ఎక్కువయ్యున్నది. ఒక మనిషి దాన్ని చేయగలడేమో నాకు చూపండి. అది ఏమయ్యున్నది? కుళ్ళు దాని యజమానిని గుర్తించింది. జీవము దాని సృష్టికర్తను ఎరిగింది. ఏదో సంభవించవలసినది. మరణించి సమాధిలో 4 దినములున్న వ్యక్తి ఆయన మాట్లాడినప్పుడు మృతుల్లో నుండి తిరిగి లేచి అతని పాదములపై నిలబడి జీవించాడు. హల్లెలూయా. అది ఆయన కుమారుల్లో ఉన్న దేవుడు. అవునండి, అది దేవుడు తన కుమారుని ద్వారా తను తాను తెలియపరుచుకున్నాడు. అది దేవుడు మాట్లాడుతూ అయ్యున్నది. ఒక మనిషి కాదు. ఏదైనా తినటానికి ఆ దినమున ఆ చెట్టు మీద చూసినప్పుడు ఆయన ఒక మనిషి. అది ఒక మనిషి అయ్యున్నాడు. కాని ఆయన 5 రొట్టెలు మరియు 2 చేపలు తీసుకుని ఆయన 5000 మందికి ఆహారం పెట్టినప్పుడు అది ఒక మనిషి కంటే ఎక్కువయ్యున్నది. అది దేవుడు వారికి భోజనం పెట్టుచున్నాడు. ఆయన ప్రవక్త కంటే ఎక్కువైన వాడు, మనిషి కంటే ఎక్కువైన వాడు. ఆయన దైవ మానవుడు నిశ్చయముగా. ఆ రాత్రి ఆ చిన్న దోణిలో ఆయన విశ్రమించాడు. ఆ చిన్న దోణి అలలతో ఎగిసిపడుచు బలమైన సముద్రము గర్జించుచున్న అలలతో సీసాపై పెట్టు బెండు మూత వలె ఎగురుచున్నది. ఆ రాత్రి 10,000 దెయ్యములు ఆయన సముద్రములో ముంచివేయాలనుకుని శబదం చేసినవి. నిశ్చయముగా ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. రోగుల కొరకు ప్రార్థన చేసి బలహీనమై అలసిపోయాడు. ఆ పడవలో పరుండి ఉన్నాడు. మరియు గాలులు కనీసం ఆయన్ని కరతపరచలేదు. ఆయన నిద్రించుండగా ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. కాని ఆయన మేల్కొని ఆ పడవ అంచు మీద నిలబడి పైకి చూసి నిమడించమన్నప్పుడు గాలులు మరియు అలలు ఆయనకు లోబడి ఉన్నవి. ఒక మనిషి కంటే అది ఎక్కువయ్యున్నది. అది ఆయన తను తాను తెలియపరచుకుంచు మనిషిలో ఉన్న దేవుడై ఉన్నాడు. అది సత్యము. సిలువునొద్ద కనికరం కొరకు మొరపెట్టినప్పుడు ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. నేను దప్పిగొనుచున్నానని మొరపెట్టినప్పుడు అది ఒక మనిషి అయి ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. కాని ఈస్టర్ ఉదయమున మరణం యొక్క, సమాధి యొక్క, పాతాళం యొక్క ముద్రలు చీల్చినప్పుడు, తిరిగి లేచినప్పుడు ఆయన ఒక మనిషి కంటే ఎక్కువైన వాడు. అది దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నది. ఆశ్చర్యం లేదు. ఆ కవి ఇలాగనన్నాడు, జీవించి ఆయన నన్ను ప్రేమించాడు, మరణించి ఆయన నన్ను రక్షించాడు. సమాధి చేయబడి ఆయన నా పాపములను దూరంగా మోశాడు. తిరిగి లేచి ఉచితంగా శాశ్వతంగా నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఒక దినమున ఆయన వస్తున్నాడు, ఓ మహిమకరమైన దినము. ఆయన అన్నాడు, నేను జీవించినందున మీరును జీవిస్తారు. దీన్ని నీవు నమ్ముచున్నావా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దీన్ని నీవు నమ్ముచున్నావా? ఇప్పుడే తినగా పరిశుద్ధాత్ముడు ఇక్కడున్నాడని నేను నమ్ముచున్నాను. దీన్ని నీవు నమ్ముచున్నావా? ఆయన తన సన్నిత్వ మనలను నింపుతాడని నమ్ముతావా? దీన్ని నీవు నమ్ముతావా? పరిశుద్ధాత్ముడు తన సన్నిధిని కుమ్మరింపగోరుచున్నాడని, రోగులను బాగుచేసి పరిశుద్ధాత్మ లేని వారందరినీ నింపగోరుచున్నాడని నేను నమ్ముతాను. దీన్ని నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నువ్వు నమ్ముతావా? మన పాదములపై లేచి నిలబడి ఆయన స్తుతిని చెల్లిద్దాం. తిన్నగా ఇప్పుడే ఆయన మన మీద కుమ్మరింపబడతాడని నేను నమ్ముచున్నాను. ఓ ప్రభు అయిన దేవా, భూమి ఆకాశములకు సృష్టికర్త, నిత్యజీవమున కర్త, ప్రతి మంచివిని అనుగ్రహించువాడా, మేము దీన్ని నమ్ముచున్నాము. ప్రభువా, ఈ కూటమిలో నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాము. నీవు మా ఆత్మలను దీవించి ఉన్నావని మేము నమ్ముచున్నాము. నీ ఆత్మను మా మీద కుమ్మరించున్నావని మేము నమ్ముచున్నాము. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావని మేము నమ్ముచున్నాము. నీవు సదాకాలము జీవించున్నావని, మరియు మా పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవని మేము నమ్ముచున్నాము. భూమి ఆకాశములు గతించను గాని అయినా మేము సదాకాలం జీవిస్తాము. కారణము, నీవు సదాకాలం జీవిస్తావు. ప్రభువా, నీవు దాన్ని మాకు వాగ్దానం చేశావు. మా హృదయమంతటితో మేము దాన్ని నమ్ముతాము. ప్రభువా, మాలోని సమస్తంతో మేము దాన్ని నమ్ముతాము. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. మీరు ఆయన్ని నమ్ముతారా? అది పరిశుద్ధాత్ముడని నేను నమ్ముతాను. ఏదో మనపై కురీచున్నది, నీవు దీన్ని నమ్ముతావా? తిన్నగా ఇప్పుడే ప్రతి వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తాడని నేను నమ్ముతాను. నీవు దీన్ని నమ్ముతావా? మీ చేతులను ఆయనకెత్తుము, మీ పాదములపై లేచి నిలబడండి. నీవు దీన్ని నమ్ముతావా? పరిశుద్ధాత్ముడు ఇక్కడున్నాడు. ఇది అదే అయ్యున్నది. పేతురన్నాడు, ఇది అదే అయ్యున్నది, ఇది అదే పరిశుద్ధాత్మయ్యున్నాడు. ఓ ప్రభువా, భూమి ఆకాశములు సృష్టికర్త, నీ శక్తిని, నీ దీవెనలను, నీ మంచితనమును ప్రజలపైకి పంపము. వారి హృదయములను దీవించుము, మరియు మనుష్య కుమారుడు సదాకాలం జీవిస్తున్నాడని వారిని చూడనిమ్ము. ఓ ప్రభువా, దాన్ని దయచేయము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీకు వారిని బహుకరించున్నాను. పరిశుద్ధాత్మ లేని వారు ఎవరైనను మీ చేతులను ఎత్తి దేవుని స్తుతించండి. ఆయన మీ మీద కుమ్మరించబడతాడని నేను నమ్ముతాను. ఎవరైనను వారి మీద చేతులుంచండి. ఇదే ఆ గడియయ్యున్నది. మనం ఇంకా దీర్ఘకాలం వేచి ఉండుట ఎందుకు? ఇదే ఆ సమయమయ్యున్నది. ఇది దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుచున్న పెంతకోస్తయ్యున్నది. పెంతకోస్త వారులారా, దేవునితో సమాధాన పడండి. సజీవుడైన దేవుని శక్తి ద్వారా మీ హృదయములు రేపబడనివ్వండి. మీ ఆత్మలు ఇంకిపోనట్లుగా పరిశుద్ధాత్మను మీలోనికి రానివ్వండి. రోగులను స్వస్థపరచుటకు, గుడ్డివారికి చూపునిచ్చుటకు ఆయన సదాకాలము ఒకటిగా ఉన్నాడని, ఆయన గొప్ప బలమైన శక్తి ద్వారా తను తాను రుజువు చేసుకునిచున్నాడు. హల్లెలూయా. ఆయన్ను స్తుతించండి, మీ చేతులను ఎత్తండి. నీవు ఎక్కడున్నావో మర్చిపోము. సరిగ్గా ఆయన చుట్టూ, ఆయన మంచితనము, ఆయన మహిమ, ఆయన శక్తి చుట్టూ ఉన్నామని తెలుసుకునుము, మరియు ఆయన కృప నిరంతరముండును. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. ప్రభువు నామము సన్నతించబడుగాక. హల్లెలూయా. ఓ ఆయన ఎంత అద్భుతమైన వాడు, ఆయన ఎంత శక్తి గలవాడు. ఇప్పుడే తిన్నగా ఎంతమంది మీ జీవితములను తాజాగా ఆయనకు ప్రతిష్ఠించుకొని కూర్చున్నారు? మీ చేతులను ఎత్తండి. ఎంతమంది మీ జీవితములను దేవునికి ప్రతిష్ఠించుకొని కూర్చున్నారు? అదంతే, మీ చేతులను ఎత్తండి. మనం పెంతకోస్తును చూద్దాం. మనము దేవుని యొక్క ప్రజలను చూద్దాము. నా చేతిని ఎత్తాను, ప్రభువా ఇక్కడ నేనున్నాను, నన్ను పంపండి. అలాగైతే బలిపీఠం మీద నున్న నిప్పు కొరువుతో, ప్రభువా నీ శక్తిని మా మీద పంపండి. దేవా, నీ ఆత్మ యొక్క సంపూర్ణతను దయచేయము. ఓ తండ్రి, మా ప్రార్థన అంగీకరించుము. ప్రభువా, నిలబడి నమ్ముచున్న పిల్లలుగా మా ప్రార్థన అంగీకరింపుము. ఆయన నామము స్తుతించబడుగాక. ఓ అలలు వలె మహిమ, ఓ కనికరము యొక్క మంచు చుక్కలు పొడుచున్నవి, ఓ దేవునికి మహిమ. మన ఆత్మలు కనిపెట్టునుగాక. నీవు దీన్ని నమ్ముచున్నావా? నీవు దీన్ని నమ్ముచున్నావా? రానున్న పరిశుద్ధాత్మ ఇదియే మనలను దేవుని యొక్క రాజ్యములోనికి నెట్టు అదృశ్యమైన శక్తి. పెంతకోస్తు యొక్క ఆశీర్వాదము. తిరిగి ఇంటికి రండి. నీవు తిరిగి ఇంటికి వచ్చినకు కనిపెట్టబడుచున్నావు. మీరు ప్రశస్తమైన ప్రజలు. నీకై నీవుగా నిన్ను నీవు ప్రతిష్ఠించుకోనవల్లని దేవుడు కోరుచున్నాడు. స్త్రీలారా, మిమ్మలను మీరు శుభ్రం చేసుకోండి. పురుషులారా, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి. తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుట ప్రారంభిద్దాం. మరియు ఒక నిజమైన శుద్ధమైన హృదయంతో ఆయన సేవిద్దాం. దేవుని స్తుతించుడి. పరిశుద్ధాత్ముడు బయట కూటమిలో ఉన్నాడు. మీరు ఏది చేయాలని నడిపించబడతారో సరిగ్గా దాన్ని చేయండి. పరిశుద్ధాత్మని తిన్నగా మీపై కదలనివ్వండి. నేను చెప్పేది ఏమీ లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలో నాకే తెలియదు. పరిశుద్ధాత్ముడు కట్టడమంతా ఉన్నాడు. ప్రభువు నామము సన్నతించబడునుగాక. ప్రభువు నామము స్తుతించబడునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామము స్తుతించబడునుగాక. ప్రభువు స్తోత్రము. ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత మహిమగలవాడు. పరిశుద్ధుల ముఖముల మీద ఉన్న స్తుతులు ఎంత రమ్యమైనవి, ఎంత అద్భుతమైనవి. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మీద ఇక్కడ కదులుచుండగా ఈ గొప్ప జనసమూహములోని ఏక మనస్సు నుండి ఆయన నామము స్తుతించబడుతూ ఉండగా మనకు ఆయన తన మహిమను చూపుతున్నాడు. చుట్టూ తిరిగి ఎవరితోనైనా కరచాలనం చేసి ఇలా చెప్పండి, సోదరుడా, ప్రభువు స్తోత్రం, ప్రభువు స్తోత్రం. సహోదరి, తిన్నగా మనము లోపలే పొందుదాము. మరియు దేవుడు మనల్ని రేపునుగాక. ప్రభువు స్తోత్రము. అది బాగుంది.
మెథడిస్ట్ వారైన మీరందరూ, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతకోస్తు వారు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, మరియు మీరు ఎవరైనప్పటికీ ప్రభు అయిన దేవుని సన్నిధిలో ఒకరితో ఒకరు కరచాలనం చేయండి. అది అంతే. ఓ హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఓ, నేను వారిలో ఒకరినైనందుకు నాకెంతో సంతోషము, నాకెంతో సంతోషము. ఓ, గోడలను చీల్చివేయచ్చు, మస్టును విసిరివేయుచున్నాము. మహిమ ప్రభువులోని స్వేచ్ఛ. ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుట ప్రభువు నామము సన్నతించబడునుగాక. ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓ, అది చూచుట నాకిష్టము. ప్రజల ముఖములు ప్రకాశిస్తూ ఒకరితో ఒకరు కరచాలనం చేయుట దేవుని యొక్క శక్తి చెబుతుంది. అది అంతే, అది అంతే. మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. మనమందరము ఒక గొప్ప పెద్ద సంఘమై ఉన్నాము. క్రీస్తు యేసులో ఒక గొప్ప పెద్ద వ్యక్తిగా ఉన్నాము. ఆయన వధువు మహిమ గలది. ప్రభు యొక్క రాకడ సమీపమయ్యున్నది. ఆయన ప్రజలు ఏకమవుచున్నారు. మరియు ఒకరిని ఒకరు ప్రేమతో ఆయన సన్నిధి యొక్క శక్తితో ప్రేమించున్నారు. ఓ, ఇది పరలోకం వలె ఉన్నది. ఓ, ఇది బాగుంది. ఆమెన్. ఓ, ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట ఎంత అద్భుతము, ఎలాంటి సమయము. నేను సోదరులతో చెప్పాను, సోదరులారా, అక్కడ ఆగుటన్నది లేదు. అక్కడ ఆ స్థలము లేదు. మనం ఎన్నడూ ప్రారంభించలేదు. కాబట్టి మనము ఆపము. ఎంత అద్భుతము. ప్రభు యొక్క సన్నిధిని బట్టి ఎంతమంది మంచి అనుభూతిని కలిగి ఉన్నారు. ఓ అయ్యో, అది అద్భుతము. ప్రభు యొక్క సన్నిధి. ఇప్పుడు రోగులను బాగు చేయుటకు, వారిని సంపూర్ణులుగా చేయుటకు ప్రభు యొక్క సన్నిధి ఇక్కడున్నది. కేవలము ఆయన నమ్మండి. నీవు ఆయన నమ్ముతావా? మనము ఆయన్ని నమ్మగలిగినట్లయితే సమస్తము సాధ్యమే. నీవు దాన్ని నమ్ముతావా? అది ప్రభు యొక్క సన్నిధయ్యున్నదని నీవు నమ్ముతావా? ఇప్పుడు ఒక క్షణం నాకే ఉండి, ఇప్పుడు ఒక క్షణం వినండి. ఇక్కడ అది పరిశుద్ధాత్ముడై ఉన్నాడని నన్ను మీకు రుజువు చేయనీయండి. మాట్లాడిన వాడే, ఆ కార్యములు చేసిన వాడే దాన్ని ఎరుగును. ఎంతమంది ఇక్కడ రోగులుగా లోపలికి వచ్చారు? మీ చేతులను చూడనివ్వండి. వ్యాధితో ఉన్నవారు, ఆ ప్రజలు, అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. నీవు నమ్ముతావా సేవకుడా? బయట అక్కడ ప్రార్థనా కార్డులు లేవు, అయినను దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతావా? నీ ఇబ్బంది ఏమిటో ఆయన నాకు చెప్పగలడని నువ్వు నమ్ముతావా? అది నీ ప్రక్కలో ఉన్నది. నీవు ఒక ఆపరేషన్ కొరకు సిద్ధమయ్యున్నావు. నీ పేరు శ్రీ పాట్రిక్, అది నిజమేనా? నీ చేతి నూపుము మంచిది, ఇంటికి వెళ్ళుము, బాగుపడుము, అది నీకు అవసరం లేదు. నీవు దాన్ని నమ్ముతావా? ఆ చిన్న బిడ్డను తన చేతుల్లో పట్టుకుని ఉన్న మనిషి, నేను ఒక దేవుని సేవకుండా నమ్ముతున్నావా? ఇది పరిశుద్ధాత్ముడై ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? నీవెవరో నాకు తెలియదు, అది నిజమేనా? నేను ఎన్నడూ నిన్ను నా జీవితంలో చూడలేదు. మనం కొత్త వారం. ఆ చిన్న బిడ్డలో ఉన్న ఇబ్బంది ఏమిటో పరిశుద్ధాత్ముడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? ఆ బిడ్డ దద్దురు కలిగి ఉన్నాడు, అది నిజము, అది నిజమేనా? నిశ్చయంగా నీవిక్కడ దానవు కాదు. కాదు, నీవు కడుపు జబ్బును కలిగి ఉన్నావు. నీకై నీవు దానితో బాధపడుచున్నావు, అది నిజము, అది కాదా? నీవు క్యాన్సర్స్ పట్టణం నుండి వచ్చావు, మంచిది, తిరిగి వెళ్ళుము, యేసు నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? ఇక్కడ ప్రభు యొక్క దూత ఈ చిన్న స్త్రీ మీద ఆవరించి ఉన్నాడు. ఇక్కడ కూర్చుని ఉన్న దయగల పెద్ద మనిషి హెన్నియాతో బాధపడుచున్నాడు. సహోదరి, ఆ హెన్నియా నుండి దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతావా? ఆ చిన్న ఎర్రని పుష్పమును నీ టోపి మీద కలిగి ఉన్న నీవు, నీ చేతినెత్తుము, మంచిది, ఇంటికి వెళ్ళుము, స్వస్థత నందుము, ఆమెన్. ఓ, అది దేవుడై ఉన్నాడు, అది దేవుని కుమారుడైన క్రీస్తయ్యున్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేనిక్కడకు ఎవరినైనా పిలవబోచుండగా ఒకరికొరకొకరు మంచి సమయోచితమైన ప్రార్థన నర్పించండి. సోదరుడా, ఇక్కడికి రండి. దేవుడు స్వస్థపచ్చువాడని చూపుచు మనము ఒకరి మీద ఒకరు చేతులను ఉంచుదాము. ఇక్కడ ఉన్న సోదరుడు కూడా ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. ముందుకు వెళ్ళండి, మంచిది. ప్రభువైన దేవునికి స్తుతులు.